సో ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈ 6వ స్కందం 5వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి చర్చించుకున్నాము. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంటాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశరాపయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగరుం వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన తే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యానామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 6వ స్కందంలో 5వ అధ్యాయం మొదటి శ్లోకం. సో ఈ అధ్యాయం పరొచ్చేసి నారద మునిని దక్ష ప్రజాపతి శపిస్తాడు. ఎందుకు శపిస్తాడో మనం చర్చించుకుందామంట. సో ఆయన శపించడానికి ముందు జరిగింది ఏంటో ఈరోజు చూద్దామంట. తర్వాత ఏమని శపిస్తాడు ఆ తర్వాత చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. శ్రీ శుక ఉవాచ తస్యాం స పాంచజన్యాం వై విష్ణుమాయోపబృంహితః హర్యశ్వ సంజ్ఞానయుతం పుత్రాన్ అజనయద్ విభుః. సో ఇక్కడ మనకి శ్రీ సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, విష్ణు యొక్క మోహమాయ శక్తి ద్వారా, బహిరంగ శక్తి ద్వారా ప్రేరేపితం చెంది ఈ దక్ష ప్రజాపతి ఆయన యొక్క భార్య అయిన అసిక్ని, లేకపోతే పాంచజని అసిక్ని ఆమె పేర్లు, పాంచజని కానీ అసిక్ని, ఆమె యొక్క గర్భం నుంచి 10,000 మంది పుత్రుల్ని ఆయన సంతానంగా పొందారు. సో ఈ అందరి పుత్రుల్ని కలిపి ఒక పేరుతో పిలుస్తారు వీళ్ళందరినీ. 10,000 మంది దక్ష ప్రజాపతి యొక్క పుత్రుల్ని హరియశ్వస్. సో హరియశ్వస్ అనే 10,000 మంది పుత్రుల్ని దక్ష ప్రజాపతి కన్నాడు అన్నమాట. సో తర్వాత ఏం జరిగింది? అప్రతక్ ధర్మశీలాస్తే సర్వే దాక్షాయణా నృప పిత్రా ప్రోక్త ప్రజా సర్గే ప్రతిచీం ప్రయయుర్దిశం. ఓ రాజా, నా ప్రియమైన రాజా, ప్రజాపతి దక్ష యొక్క అందరూ పుత్రులందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఎంతో మంచి కోమలమైన నిజాయితీ అయిన మంచి స్వభావం మంచి గుణ సంపన్నులు వాళ్ళందరూ కూడా వాళ్ళ తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించే పుత్రులు. సో ఎప్పుడైతే అందుకే వాళ్ళ తండ్రి అయిన దక్షుడు వాళ్ళకి ఆదేశం ఇచ్చాడు, వాళ్ళ ఆదేశాన్ని తీసుకొని దక్ష ప్రజాపతి యొక్క ఆదేశాన్ని తీసుకొని వాళ్ళందరూ కూడా వెస్టర్న్ డైరెక్షన్ అంటే పశ్చిమ దిక్కున వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్తారు. సో అక్కడ ఎక్కడ వెళ్తారు అనేది నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చారు. తత్ర నారాయణ సరస్ తీర్థం సింధు సముద్రయో సంగమో యత్ర సుమహన్ ముని సిద్ధ నిషేవితం. సో పశ్చిమ దిశలో వెళ్ళి ఎక్కడైతే సింధు నది సముద్రంలో కలుస్తుందో అక్కడ ఒక మహాపుణ్యక్షేత్రం ఉంది, దాని పేరు నారాయణ సరస్. సో ఎంతోమంది ఋషులు మునులు ఆధ్యాత్మిక చేతనలో అభివృద్ధి చెందడానికి అక్కడికి వెళ్తారు. సో ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి ఎంతోమంది మునులు ఋషులు అక్కడికి వెళ్తారంట. సో వీళ్ళను కూడా అక్కడ పంపించారు దక్షుడు. సో అక్కడికి వెళ్ళి ఏం చేశారు వాళ్ళు మనం చూద్దామంట. తత్ ఉపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయా ధర్మే పారమహంస్యేచ్చ ప్రోత్పన్న మతయోప్యుత తేపిరే తప ఏవోగ్రం పిత్రాదేశేన యంత్రితాః ప్రజా వివృద్ధయే యత్తాన్ దేవర్షిస్తాన్ దదర్శః. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం ఏంటంటే, సో హరియశ్వాస్ వాళ్ళందరూ కూడా ఆ యొక్క తీర్థస్థలానికి వెళ్ళి అక్కడ ఆ నారాయణ సరస్సు అనే కొలనులోని జలాలను స్పర్శించి అందులో స్నానం చేసి ఆ విధంగా వాళ్ళు శుద్ధమయ్యారు. ఆ అక్కడ స్నానం చేయడం కారణంగా ఆ నారాయణ సరస్సులో శుద్ధమయ్యి వాళ్ళు పరమహంస చేయవలసిన కార్యాల పట్ల వాళ్ళకి ఆసక్తి పెరిగింది. అంటే పరమహంసులు ఎప్పుడు ఆధ్యాత్మిక కార్యాల్లో నిమగ్నం ఉంటారు, చేయాలనుకుంటారు, వాళ్ళు కూడా ఆధ్యాత్మిక కార్యాలు చేయడంలో వాళ్ళు కూడా అభిరుచి మొదలైందనమాట. కానీ ఇప్పుడు వాళ్ళ తండ్రి మాత్రం వాళ్ళకి ఇచ్చిన ఆదేశం ఏంటి చెప్పలే కదా, ఆదేశం ఇక్కడ ఇచ్చారు. ఆదేశం ఏం చెప్పారంటే, మీరు సంతానాన్ని కని చాలా సంతానాన్ని కని సంతతిని పెంచండి, పాపులేషన్ పెంచండి. సో ఇది వాళ్ళకి చెప్పారు. పాపం వాళ్ళకి ఇప్పుడు అక్కడ వెళ్ళి ఆధ్యాత్మిక వాతావరణంలో అక్కడ నదిలో స్నానం చేసిన తర్వాత వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని సంపూర్ణంగా ఆచరించాలనే కోరిక, ఆ ప్రవృత్తి అటువైపు మనసు కలిగింది. కానీ ఇప్పుడు వాళ్ళ తండ్రి ఆజ్ఞ వచ్చారనమాట, మీరు అందరు పుత్రులు కనడానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి తపస్సు చేసి రాసి వచ్చి తర్వాత ఇంకా సంతానాన్ని కనండి, చాలామంది పాపులేషన్ పెంచండి. సరే అందుకనే ఇప్పుడు మరి వాళ్ళు ఆ తండ్రి ఆజ్ఞ ప్రకారం అక్కడ తండ్రి కోరికను నెరవేర్చడానికి తపస్సులు చేయడం మొదలుపెట్టారు. అలా ఒక రోజు నారదముని వాళ్ళని చూశారనమాట, వీళ్ళు బాగా తపస్సు చేస్తున్నారు, ఎందుకు సంతానాన్ని ఉత్పన్నం చేసి పాపులేషన్ పెంచడానికి, జనాభా పెంచడానికి. సో ఈ విషయాన్ని గమనించి నారదముని వాళ్ళని చూసి ఎంతో చక్కగా వీళ్ళు తపస్సు చేస్తున్నారనే విషయాన్ని గమనించి అక్కడికి వెళ్ళారంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నారదముని వాళ్ళకి ఏమి చెప్తారు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మూడు శ్లోకాలు కలిపి ఒకేసారి ఉన్నాయి. ఈ 6, 7, 8 శ్లోకాల్లో ఏమి చెప్పారు నారదముని ఒక గూఢంగా చెప్తారనమాట. ఇది ఒక అల్లిగోరీ అంటారు, అంటే ఒక ఉపాఖ్యానం, ఉపమానం. అంటే దీన్ని డైరెక్ట్గా కాకుండా ఒక ఇండైరెక్ట్గా ఒక స్టోరీ రూపంలో చెప్పారనమాట. వాళ్ళకి ఆదేశం కానీ ఉపదేశం కానీ ఈ విధంగా ఇచ్చారు ఇండైరెక్ట్గా. సో ఇది మనకు డైరెక్ట్గా అర్థం కాదు, అసలు ఏం చెప్తున్నారు నారదముని, దీని అర్థం ఏంటనేది. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళంత తెలివైన వాళ్ళు అనమాట ఈ హరేశ్వస్. అందుకే నారదముని ఆ విధంగా చెప్తాడు వాళ్ళకి, వాళ్ళు అర్థం చేసుకోగలరు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకొని వాళ్ళు ఆ ఆదేశాన్ని, నారదముని యొక్క ఆదేశాన్ని, ఉపదేశాన్ని స్వీకరించి ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. సో మరి మనం ఎలా అర్థం చేసుకోవడం, మనం అర్థం చేసుకోవడానికి మనకి సుఖదేవ గోస్వామి దాన్ని బాగా వర్ణించారు. శ్లోకం బై శ్లోకం. ఈ ఒక్క ఈ మూడు శ్లోకాల్లో ఏం చెప్పారో అదే మిగతా అధ్యాయం అంతా, అంటే అధ్యాయం అంటే ఈరోజు చర్చ అంతా ఉంటుందన్నమాట. సో ఈ మూడు శ్లోకాల్లో ఏం చెప్పారో సరిగ్గా వింటే మొదటి మిగతా శ్లోకాల్లో సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారో, దీని మీద ఆయన తాత్పర్యం ఏం చెప్తున్నారో అది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈ మూడు శ్లోకాలు చదివి కంటిన్యూ చేద్దామంట.
ఉవాచ చాతహర్యశ్వ కథం శ్రక్ష్యతా వై ప్రజా అదృష్ట్వాంతం భువో యూయం బాలిశాబత పాలఖ తతైక పురుషం రాష్ట్రం బిలం చాదృష్ట నిర్గమం బహురూపం స్త్రియం చాపి పుమాంసం పుంశ్చలీపతిం నదీం ఉభయతో వాహాం పంచ పంచాద్భుతం గృహం క్వచిద్ధర్మ ధ్వంసం చిత్రకతం క్షౌరపవ్యం స్వయం భ్రమి.
సో ఇందులో చాలా కోడ్ ఫామ్లో గూఢ రూపంలో చెప్పారు, రహస్యంగా ఇండైరెక్ట్గా చెప్పారనమాట. ఏం చెప్పారు నారదుని అంటే, నా ప్రియమైన హర్యాశ్వారా, మీరందరూ కూడా ఇంకా ఈ యొక్క పృథ్వీ యొక్క ఎక్స్ట్రీమిటీస్ అంటే పృథ్వీ యొక్క మొత్తం చూడలేదు సరిగ్గా. ఇందులో ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒకే పురుషుడు జీవిస్తాడు, అక్కడ ఒక రంధ్రం ఉంది, హోల్ ఉంది, ఆ రంధ్రం నుంచి ఒక్కసారి ఎవరైనా ప్రవేశించారంటే ఆ రంధ్రంలోకి మళ్ళీ ఆ రంధ్రం నుంచి బయటికి రారు. అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఎంతో అన్చేస్ట్ అంటే పతివ్రత కాదు, ఆమె ఎప్పుడు కూడా రకరకాల అందమైన వస్త్రాలు ధరిస్తుంది, ఇంకా అక్కడ ఒక పురుషుడు కూడా నివసిస్తాడు, ఆ పురుషుడు ఆమె భర్త. ఆ రాజ్యంలో ఒక నది ప్రవహిస్తుంది, రెండు దిశల్లో రెండు డైరెక్షన్స్లో ఒక నది ప్రవహిస్తుంది, ఇంకా అక్కడ ఒక అద్భుతమైన ఇల్లుంది, ఆ ఇల్లు 25 పదార్థాలతో నిర్మితమై ఉంది, ఇంకా అక్కడ ఒక హంస ఉంది, ఆ హంస రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటుంది, ఇంకా అక్కడ ఒక ఎంతో ఒక యంత్రం ఉంది, తిరిగే యంత్రం అన్నమాట, ఆ యంత్రానికి మొత్తం షార్ప్ చాలా షార్ప్ రేజర్స్ అంటే తగిలితే తెగిపోద్ది అన్నమాట కాలు చేయదైనా సరే, ఇంకా థండర్ బోల్ట్స్ వజ్రాయుధం, ఇంకా అలా కత్తులతో ఉన్న ఒక యంత్రం తిరుగుతూ ఉంటుందంట. మీరు ఇవన్నీ చూడలేదు, అందుకనే మీరు ఇంకా ఇలాంటివన్నిటి అనుభవం మీకు కలగలేదు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి పృథ్వీ పైన, మీరు ఇవన్నీ చూడలేదు, మీకు ఈ అనుభవం కలగలేదు, మీకు ఈ యొక్క ఉన్నతమైన జ్ఞానం మీ దగ్గర లేదు, మరి ఇవంతా తెలియకుండా మరి మీరు సంతానం ఎలా కంటారు, సంతానం ఎలా ఉత్పన్నం చేస్తారు సంతానాన్ని అని ఇక్కడ నారదుని వాళ్ళకి ఇండైరెక్ట్గా ప్రచారం చేస్తున్నారు అన్నమాట. నారదుని ఏంటంటే స్పెషాలిటీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ప్రచారం చేస్తారు. స్టూడెంట్ ఎలా ఉన్నాడో స్టూడెంట్ని చూసి శిష్యుణ్ణి చూసి ఎలా ప్రచారం చేస్తే వీడు భక్తుడవుతాడు, ఎలా ప్రచారం చేస్తే వీడిని భక్తి మార్గంలోకి తీసుకురావచ్చు. సో అందుకని నారదుని మీరు చూడవచ్చు మొత్తం భాగవతంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్లో ప్రచారం చేస్తారు. ఇంతకుముందు కూడా మనం చూస్తాం, స్టార్టింగ్ నుంచి కూడా మీరు చూడవచ్చు అవునా. సో ధ్రువ మహారాజ్కి ఒక రకంగా, ప్రహ్లాద్ మహారాజ్కి ఒక రకంగా, మృగారి అనే వేటగాడికి ఒక రకంగా. ధ్రువ మహారాజ్కి అయితే చెప్పేస్తాడు, అసలు నువ్వు ఎందుకు ఇంత చిన్న వయసులో వెళ్ళి తపస్సులు చేసుకోవడం, తిరిగి ఇంటికి వెళ్ళి ఆడుకో అని చెప్తాడు. కానీ ధ్రువ మహారాజు, లేదు నేను తపస్సు చేసుకుంటాను, మీరు నాకు మార్గదర్శనం చేసే ఉంటే చేయండి, లేకపోతే సైడ్ వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతాను. సో అప్పుడు నారదుని చూసి ఆయన పట్టుదలని, ఓకే నీకు చాలా పట్టుదల ఉంది క్షత్రియుడివి, నేను నీకు మంత్రోపదేశం చేస్తాను, మార్గదర్శనం చేస్తానని మార్గదర్శనం చేస్తాడు ఆయన యొక్క శిష్యుని టెస్ట్ చేసి. సో ఆయన అక్కడ క్షత్రియుడు, ఆయన ఒక రకమైన వ్యక్తి శిష్యుడు, సో ఆయనకు ఒక రకంగా మార్గదర్శనం, ప్రహ్లాదుడికి ఒక రకంగా మార్గదర్శనం చేస్తాడు, ఆయన గర్భంలోనే ఆయనకు ప్రచారం చేస్తాడు. సో ఇక్కడ హర్యాశ్వాస్కి ఒక రకంగా ప్రచారం చేస్తున్నారు మొత్తం ఇండైరెక్ట్గా వీళ్ళకి, అసలు ఎవరికి అర్థం కావట్లేదు ఏంది స్టోరీ, ఇప్పుడు చెప్పిన స్టోరీ. సో ఇప్పుడు ఉన్న ఈ స్టోరీ గురించి మనము దీని యొక్క వివరణ వచ్చే శ్లోకాల్లో ఉంటుంది వింటాము. ఇంకొక పాయింట్ చెప్పి నారదముని ఇంకో పాయింట్ కూడా చెప్తాడు, అదేంటంటే కథం స్వపితుర్ ఆదేశం అవిద్వాంసో విపశ్చిత అనురూపం అవిజ్ఞాయ అహో సర్గం కరిష్యత. ఇంకేమంటారా, అయ్యో మీ తండ్రి అన్నీ, మీ తండ్రికి అన్ని తెలుసు దక్షుడికి, కానీ ఆయన అసలు ఉద్దేశం ఏంటో మీకు తెలీదు. మీ తండ్రి యొక్క అసలు ఉద్దేశం తెలియకుండా మీరు సంతానాన్ని ఎలా కంటారు? సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, రెండు శ్లోకాల్లో వాళ్ళకి ఇప్పుడు నారద మునికి తెలుసు వీళ్ళు తపస్సులు చేస్తున్నాడు ఎందుకు అంటే వాళ్ళ తండ్రి ఆదేశం అనుసరించి తర్వాత సంతానాన్ని ఉత్పన్నం చేయడానికి. సో రెండు శ్లోకాలు అడుగుతున్నా చెప్తున్నారనమాట, మీకు ఇలాంటి అనుభవం లేదు, ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రపంచంలో, దాని అనుభవం లేదు మీకు, ఎలా సంతానాన్ని కంటారు? తండ్రి, మీ తండ్రి యొక్క అసలు ఉద్దేశం మీకు తెలియదు, ఎలా సంతానాన్ని కంటారు మీరు అని ఇండైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారనమాట. ఏమి ఉద్దేశించి ఇలా అంటున్నారో మనకి సుఖదేవ గోస్వామి చెప్తారు 10వ శ్లోకం నుంచి, అది మెయిన్ చూద్దామంట. సో ఈ 6, 7, 8 శ్లోకాలు, 9 శ్లోకాలు, సో ఈ 4 శ్లోకాల్లో నారదుని ఏం చెప్పాడో నెక్స్ట్ మనము ఈ 10వ శ్లోకం నుంచి సుఖదేవ గోస్వామి అంటే 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తే 20వ శ్లోకం వరకు ఈ 10 శ్లోకాల్లో వర్ణిస్తారు అసలు ఏం చెప్పాడు నారదుని. మనకేం అర్థం కావట్లేదు, ఆ స్త్రీ ఎవరు, ఆ పురుషుడు ఎవరు, ఆ రాజ్యం ఎక్కడుంది, ఆ నది ఏంటి, ఆ సంస ఎవరు, ఆ రంధ్రం ఏంటి, ఇవన్నీ కూడా వర్ణిస్తారనమాట. సో సుఖదేవ గోస్వామి శ్లోకం చెప్దాం చూద్దామంట. సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, శ్రీ శుక ఉవాచ తన్నిశంయత హర్యాశ్వ ఔత్పత్తికా మనీషయ వాచ కూటం తు దేవర్షే స్వయం విమం ఋషూర్ధియ. దీని యొక్క అర్థం ఏంటంటే, ఇటువంటి అద్భుతమైన వాక్యాల్ని నారదుని నుంచి విని హర్యాశ్వస్ వీళ్ళందరూ కూడా బాగా దాన్ని గురించి విచారించారు. ఏం చెప్పాడు నారదుని మనకి? సో వాళ్ళ బుద్ధితో, తెలివితో దాన్ని అర్థం చేసుకున్నారు. ఇంకా ఎవరి సహాయం వాళ్ళకి అవసరమే లేదు. అంటే ఎంత తెలివైన వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు. మనకు అర్థమైంది ఏమన్నా నారదుని చెప్పిన స్టోరీ? ఏం అర్థం కాదు, అవునా? ఆ స్త్రీ ఎవరు, ఆ పురుషుడు ఎవరు, ఆ రంధ్రం ఏంటి, ఆ హంస ఏంటి, ఆ నది ఏంటి, సో ఆ రంధ్రంకి వెళ్ళడం ఏంటి, బయటకు రాకపోవడం ఏంటి, మనకేమో ఏం అర్థం కాలేదు ఆ స్టోరీ. దేని ఉద్దేశించి, ఏం ఉద్దేశించి చెప్పాడు నారదుని? కానీ వీళ్ళకి అర్థమైపోయిందంట, వాళ్ళు దాన్ని విని విచారించడంతో వాళ్ళకి అర్థమైపోయిందండి. ఎవరి సహాయం అవసరం లేదు, కానీ మనకు అవసరం సహాయం. అందుకని మనకు సుఖదేవ గోస్వామి అసలు వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, అది కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు వాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు అలా అర్థమైన తర్వాత, ఆ విషయాలు మనం ఇప్పుడు చూద్దామంట. 11వ శ్లోకం,
భూక్షేత్రం జీవ సంయమ్యత్ అనాది నిజ బంధనం అదృష్ట్వా తస్య నిర్వాణం కిం అసత్కర్మ భిర్భవేత్.
హర్యాశ్వలు నారదముని యొక్క ఈ యొక్క వాక్యాల్ని అర్థం చేసుకున్నారు. ఫస్ట్ భూ అంటే ముందు చెప్పారు కదా, పృథ్వీ గురించి చెప్పారు కదా, ఈ పృథ్వీ యొక్క విస్తీర్ణం ఎంత ఉందో, ఇది అక్కడ ఏమేమి జరుగుతాయో మొత్తం మీరు ఇంకా చూడలేదు, మీకు అనుభవం లేదన్నాడు కదా. సో ఈ పృథ్వీ అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పృథ్వీని రెఫర్స్ టు ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్, కార్యక్షేత్రం, కార్యాలు చేసుకునే క్షేత్రం పృథ్వీ. మన శరీరం ఈ యొక్క మనము చేసే కార్యాల ఫలితంగానే, చేసుకునే కర్మల ఫలితంగానే మనకి ఈ శరీరం లభించింది. సో ఈ యొక్క శరీరంలో మనకి ఇది కూడా మన ఒక కార్యక్షేత్రం, ప్లస్ మనకి ఒక ఉపాధి కల్పిస్తుంది. ఉపాధి, ఓకే నేను ఇది ఈ శరీరంలో ఉన్నాను, నాకు ఇది, నేను సో అండ్ సో, భౌతికంగా నేను నా ఉపాధి ఇది, సో నేను చేయవలసింది ఇది అని ఒక ఉపాధి కలుగుతుంది మనం చేసే కార్యక్రమాల ద్వారా. సో ఎంతో సమయం మనకు తెలియనంత అనంతకాలం నుంచి మనము రకరకాల శరీరాన్ని ఇలా ధరించుకుంటూ వస్తున్నాం, రకరకాల కార్యాలు చేస్తూ దాని కారణంగానే భౌతిక బంధనలు చిక్కుపోయి బందీ అయిపోయి ఉన్నాం. ఇంకా ఎవరైనా ఇలా మూర్ఖంగా, ఇంకా ఏమైనా ఇలా వాళ్ళు మూర్ఖంగా ఒక వ్యక్తి ఈ యొక్క భౌతిక కార్యాలు, భౌతిక కర్మల్లోనే ఫలాలను ఆశించుకుంటూ కర్మలు చేసుకుంటూ వెళ్తే
ఇంకా ఎలా ఈ భౌతిక బంధనాన్ని నేను తెంపేయాలి, భౌతిక బంధనాన్ని నేను వదిలేయాలి అనే విషయాన్ని ఆలోచించకుండా ఆ కార్యాలు చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం లాభం? ఇన్ని భౌతిక కార్యాలు చేసి ఏం లాభం? అంటే విషయం ఏంటంటే ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ వాళ్ళ తండ్రి చెప్పాడు, వెళ్ళండి అయ్యా మీరందరూ వెళ్ళి తపస్సు చేసి వచ్చి బాగా సంతానాన్ని కానీ బాగా ప్రజల్ని పెంచండి, మీ సంతానాన్ని పెంచండి, పాపులేషన్ పెంచండి. అంటే ఇలాంటి కార్యాలు చేయడం కన్నా భౌతిక కార్యాలు చేయడం వలన డెఫినెట్గా భౌతిక బంధనం అనేది ఇంకా పెరిగిపోతుంది. అందుకనే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే, ఆహా సో ఇది ఇక్కడ కార్యాలు చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతే రకరకాల శరీరాలు వస్తున్నాయి, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క రకాల కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము, కానీ దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ లేదే, ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు. ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం, ఒక కార్యం తర్వాత ఇంకో కార్యం. దీని ద్వారా మనం భౌతిక బంధంలో ఇంకా చిక్కుపోతున్నాం, కానీ దీని నుంచి బయటపడట్లేదే. ఎలా మరి బయటపడ్డాం? కాబట్టి ఇలాంటి కార్యాలు చేసి ఏం లాభం లేదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. అందుకే ఈ శ్లోకంలో లాస్ట్ లైన్ చూడండి, మీరు గమనించండి, 11వ శ్లోకం మనం చర్చించుకునేది. కిమ్ అసత్ కర్మ భిర్భవేత్, కిమ్ అసత్, ఇలాంటి అసత్ కర్మ, కిమ్ అసత్ కర్మ అంటే అసలైన కర్మలు కావు, ఇవి చేయవలసిన కర్మలే కాదు, ఇలాంటివి చేసి ఎవడికి లాభం వస్తుంది? కిమ్ అసత్ కర్మ భిర్భవేత్, ఇది ఒకసారి చెప్పారండి, ప్రతి శ్లోకంలో చెప్తారు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి అంటారు ఇలా వీళ్ళు తలుచుకున్నారంట, ప్రతి ఒక్క విషయం. ఇప్పుడు ఆ స్టోరీలో నారదముని చెప్పిన స్టోరీలో ఫస్ట్ది భూమి గురించి చెప్పాడు, ఆ పృథ్వీ గురించి, దాని గురించి ఇక్కడ చెప్పేశారు. దాని అర్థం ఏంటి? అలా ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్తారు ఒక్కొక్క శ్లోకంలో. మరి ప్రతి శ్లోకం ఎండ్లో ఇలా వారి నిర్ధారణ, ఈ యొక్క హరియాశ్వల యొక్క నిర్ధారణ ఏంటంటే కిమ్ అసత్ కర్మ భిర్భవేత్. నెక్స్ట్ శ్లోకంలో కూడా చూసుకోండి, 12వ శ్లోకంలో కూడా కిమ్ అసత్ కర్మ భిర్భవేత్, 13వ శ్లోకంలో కూడా లాస్ట్కి కిమ్ అసత్ కర్మ భిర్భవేత్ అని చెప్పుకుంటూ వెళ్తారంటే ఇదన్నమాట. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దగ్గరికి ఎవరైనా వస్తే, మనం ఎవరికైనా ప్రచారం చేస్తే వాళ్ళకి చెప్పాలి, అయ్యా నువ్వు తపస్సు చేసుకోవాలి మంచిది, కానీ మీరు తపస్సు చేయాల్సింది దేనికి అంటే భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందడానికి, కానీ భౌతిక బంధనంలో ఇంకా చిక్కుకోవడానికి కాదు అనే విషయాన్ని మనం వాళ్ళకి సూచించాలి, ప్రచారం చేయాలన్నమాట. పన్నెండవ శ్లోకం చూద్దామంట. ఏక ఏవేశ్వర స్థూర్యో భగవాన్ స్వాశ్రయ పర తమదృష్ట్వా భవం పుంసః కిం అసత్కర్మ భిర్భవేత్. మళ్ళీ కిం అసత్కర్మ భిర్భవేత్, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? ఇప్పుడు నారదముని చెప్పాడు ఏమని, ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒకే పురుషుడు ఉన్నాడు అని చెప్పాడు. ఇప్పుడు హర్యాశ్వలు అర్థం చేసుకున్నారు, ఒక్క పురుషుడు ఉన్న రాజ్యం ఏంటది అంటే, ఒకే పురుషుడు, పురుషుడు అంటే భోక్త, భోక్త ఒక్కడే, ఎవరు? పరమేశ్వరుడు, భగవంతుడు మాత్రమే భోక్త. సో ఆయనే అన్నిటినీ గమనిస్తున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు ఒక్కడే. ఆ ఒకే ఒక్కడు ఎవరంటే భగవంతుడు, ఆయనే భోక్త, ఆయనే ఒక్క పురుషుడు ఈ ప్రపంచంలో. ఆయనకి అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆయన సర్వ సంపూర్ణంగా స్వతంత్రుడు. ఆయన ఎప్పుడు కూడా మూడు గుణాల యొక్క ప్రభావంలో పడడు, ఇంకా ఈ యొక్క భౌతిక సృష్టికి ఆయన అతీతం. ఒకవేళ మనుషులు ఆయన్ని అర్థం చేసుకోలేకపోతే, వారి యొక్క బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు, కార్యాల ద్వారా వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా కుక్కలు, పిల్లులు పొద్దున రాత్రి, దినము రాత్రి సుఖం అనుభవించడం కోసం చేసే కార్యాలు లాంటివే. సో అలాంటి కార్యాలు చేసి ఏం లాభం? సో ఇక్కడ మళ్ళీ గట్టిగా చెప్తున్నారన్నమాట. సో మన ఉద్దేశం ఏంటంటే ఆ భగవంతుడిని అర్థం చేసుకోవాలి జీవితంలో, అంతేగాని కుక్కల్లాగా, పిల్లల్లాగా, ఆ పిల్లల్ని కనేస్తే సరిపోదన్నమాట. అలాంటి కార్యాల్లోనే మనం జీవితాంతం లిప్తమైపోయి అదే జీవితంగా జీవించేసి చాలామంది భక్తి చేసుకోండి, మా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు, టైం లేదు మాకు, మా పిల్లల్ని చదివించాలి, మా పిల్లలకి తిండి పెట్టాలి, మా పిల్లల కోసం కష్టపడాలి, మా పిల్లల కోసం సంపాదించాలి డబ్బు, మా పిల్లల కోసం ఎంతో చేయాలి కాబట్టి మా పిల్లల్ని కూడా కనాలి ఇంకా. సో మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయాలి, ఇంకా ఎన్నో ఉంటాయి, వాళ్ళ పిల్లలకి పిల్లలు కూడా పుడతారు మళ్ళీ. సో ఇలాంటి కార్యాల్లోనే వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారు. కాబట్టి భగవంతుడి గురించి ఆలోచించరు. సో అందుకని భగవంతుడి గురించి అర్థం చేసుకోకుండా, ఆలోచించకుండా, భక్తి చేసుకోకుండా ఓన్లీ పిల్లుల్లాగా, కుక్కల్లాగా బతికేస్తే ఏం లాభం, అలాంటి కార్యాలు చేసి ఏం లాభం అనేసి హరియాశ్వలు అనుకున్నారంట. నెక్స్ట్, సో ఇప్పుడు రెండు విషయాలు మనం కంప్లీట్ చేసాం ఆ నారదుని చెప్పిన స్టోరీలో. ఒకటి పృథ్వీ గురించి, ఇంకోటి ఒకే ఒక పురుషుడు ఉన్నాడు కదా ఆయన గురించి, అంటే భగవంతుడు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామంటే ఇంకోటి, పుమాన్ నైవైతి యద్గత్వా బిలస్వర్గం గతోయత ప్రత్యక్ ధామావిద ఇహ కిం అసత్కర్మ భిర్భవేత్. నారదుని ఇంకొకటి చెప్పారనమాట, ఒక బిల అంటే ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రంలోకి ఒక్కసారి ప్రవేశిస్తే మళ్ళీ ఎవరు ఆ రంధ్రం నుంచి బయటికి తిరిగి రారు అని. తో దీన్ని కూడా హరియాశ్వలు ఈ అలిగొరిలో హరియాశ్వలు అర్థం చేసుకున్నారంట. దీన్ని కూడా ఆ రంధ్రం ఏంటో అర్థం చేసుకున్నారంట. ఈ రంధ్రం ఏంటంటే, హార్డ్లీ వన్స్ హ్యాస్ ఎ పర్సన్ హు హ్యాస్ ఎంటర్డ్ ద లోవర్ ప్లానెటరీ సిస్టమ్ కాల్డ్ పాతాళ. ఒక్కసారి మనము కింది లోకాలు, రంధ్రం నుంచి కిందికి వెళ్ళిపోయి అంటే కింది లోకాలు పాతాళ లోకంలోకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చినట్టు మనం చూడము ఎవరిని. అలాగే ఎవరైనా వైకుంఠధామానికి వెళ్ళిపోతే కూడా వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ భగవద్ధామానికి వెళితే మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచానికి రారు. అందుకనే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మనము అటువంటి స్థలమే ఉంటే, ఎక్కడ మనం ఒక్కసారి భగవద్ధామానికి వెళ్తే, ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్తే మళ్ళీ తిరిగి ఒక భౌతిక ప్రపంచంలోకి రావాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇక్కడ ఈ రకరకాల సుఖ దుఃఖాలని, భౌతిక దుఃఖాలని అనుభవించాల్సిన అవసరం లేదు, అలా అటువంటి లోకానికి మనం వెళ్ళలేకపోతే ఇంకా మనం చేసే కార్యాల వలన కింద లోకాలకి, పాతాళ లోకాలకి వెళ్ళిపోతే, లేకపోతే ఈ భౌతిక బంధనంలోని దుఃఖాలు అనుభవిస్తూ ఉంటే, మరి మనము అలా అంటే కిందికి దూకడం, ఇలా ఇక్కడ కోతుల్లాగా ఈ భౌతిక ప్రపంచంలో దూకడం ద్వారా అర్థం చేసుకోకుండా ఈ యొక్క లోకాన్ని ఇలా కోతుల్లాగా గెంతడం ద్వారా ఎవరికి లాభం? సో ఇక్కడ భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నించకుండా ఇక్కడే గెంతుతూ కోతుల్లాగా అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఈ దేశం నుంచి ఆ దేశంకి, ఆ దేశం నుంచి ఈ దేశంకి, ఇక్కడ నుంచి పాతాళలోకంకి, పాతాళలోకం నుంచి స్వర్గంకి, స్వర్గం నుంచి మళ్ళీ మర్త్యలోకంకి, రకరకాల దుఃఖాలు సుఖాలు జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరుగుతూ ఉంటే ఇలా దీనికోసం కూడా ఎంతో కష్టపడాలండి మీరు. సో ఇవన్నిటి కోసం మీరు కష్టపడారనుకోండి, కూతుర్లాగా అటు ఇటు దుంకుతూ ఉంటే ఈ భౌతిక ప్రపంచంలో అర్థం చేసుకోకుండా, అసలు ఈ లోకం ఏంటి, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి, భగవద్ధామం తిరిగి వెళ్ళాలని. సో మరి ఏం లాభం మనం చేసే, మనం చేసే గంతులన్నీ కూడా, వేసే కార్యాలన్నీ కోతులు చేసే గంతుల్లాగా అనమాట, కోతులు వేసే గంతుల్లాగా అని చెప్తున్నారు. అందుకని భగవంతుడిని అర్థం చేసుకోవడం, భగవంతుడి దివ్య కార్యాలని, భగవంతుడి దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి షో అర్జున. అందుకని కృష్ణుడు చెప్పాడు, నన్ను అర్థం చేసుకుంటే చాలే మీరు భగవద్ధామానికి వచ్చేస్తారు, మళ్ళీ తిరిగి లోకానికి రావాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్కరు వచ్చేస్తారు, ప్రభుజీ ఇంత ప్రాబ్లం ఉంది నాకు, అంత ప్రాబ్లం ఉంది మా లైఫ్లో, నా జీవితంలో ఇంత సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది మా ఫ్యామిలీలో, నాకు ఉద్యోగం లేదు, నాకు డబ్బు లేదు, నా హెల్త్ ప్రాబ్లం ఉంది. సో ఇలా సంసారంలో, ఫ్యామిలీలో, హెల్త్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి. ఎవరికి ప్రాబ్లం లేకుండా లేడు ఈ భౌతిక ప్రపంచంలో. భౌతిక ప్రపంచం అంటే దుఃఖాలయం. తో దుఃఖాలయంలో ప్రాబ్లం లేకుండా ఇంకేముంటుంది? అందుకే మేము చెప్తున్నాం, అరే నువ్వు భగవద్ధామం జపించు, హరినామం జపించు, భగవద్ధామం తిరిగి వెళ్ళండి. అదేంటి హరికృష్ణ జపం చేస్తున్న ప్రాబ్లం వెళ్ళిపోద్దా? పర్మనెంట్గా వెళ్ళిపోతుంది. నువ్వు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం భౌతికంగా ఎన్నో రకాల కష్టాలు పడుతున్నావు. ఎంత కష్టపడ్డా కానీ ఆ ప్రాబ్లం అప్పటికి అప్పుడు వెళ్ళిపోయినా ఇంకో రూపంలో మళ్ళీ వస్తుంది అనమాట, ఇంకోలాగా. సో నువ్వు ఇక్కడ జీవించి ఉన్నంతకాలం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లం గురించి ఆలోచించకుండా ఆ ప్రాబ్లంకి ఎంత సొల్యూషన్ చేసుకోవాలో చేసుకొని, ముఖ్యంగా ఏంటంటే అసలైన సొల్యూషన్ మూలం నుంచి ఆ ప్రాబ్లమ్ని తీసేయాలంటే మూలం నుంచి భక్తి చేసుకోవాలి. అందుకే నాన్న నువ్వు భక్తి చేసుకో, హరే కృష్ణ మహామంత్రం జపించు, భగవత్కథ విను, భాగవతం చదువుకో, భగవంతుడి గురించి తెలుసుకో, భగవద్ధామం గురించి తెలుసుకో అంటే ఇంట్రెస్ట్ లేదన్నమాట. ముందు నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో, ముందు అవన్నీ సెటిల్ చేసిన తర్వాత అప్పుడు మెల్లిగా కూర్చొని పురుసత్గా ఆరామ్సే నేను భక్తి చేసుకుంటాను. అది అవ్వదు, మీ జీవితంలో సమస్యలు ఎప్పుడూ తీరవు, ఎందుకంటే భౌతిక ప్రపంచం నిర్మించిందే అలా. సో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని దుఃఖాలు ఉన్నా, ఫ్యామిలీలో, లైఫ్లో, పర్సనల్గా, హెల్త్, అన్ని రకాల ఆర్థిక, ఫ్యామిలీ, సంసారిక అన్ని రకాల కష్టాల్లో మధ్యలోనే మనము భక్తి చేసుకోవాలి. వీటన్నిటితోనే మనం హరికృష్ణ మహామంత్రం జపం చేయాలి. సో ఇదే మార్గం, దీని ద్వారానే అన్నిటి నుంచి మనకు ఉపశమనం కలుగుతుంది. ఫస్ట్ మానసికంగా ఉపశమనం జరుగుతుంది. ఎంతగా మనం ఈ విషయాన్ని విశ్వసిస్తామో, ఎంత దీనిపైన మనకు శ్రద్ధ ఉందో, నేను భగవంతుడి భక్తి చేసుకుంటున్నాను, ఇది అసలైంది, ఎన్నో రకాల కార్యాలు, భౌతిక కార్యాలు చూడండి, భౌతిక కార్యాలు ఎందుకు చేయాలి, పని చేయాలి, జాబ్ చేయాలి, కరెక్టే, డబ్బు సంపాదించాలి, ఎందుకు అంటే మన శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం. ఎందుకు శరీరాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే భక్తి చేసుకోవడం కోసం. భక్తి చేసుకోవడం కోసం శరీరాన్ని మెయింటైన్ చేయాలి, లేకపోతే ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం కాబట్టి సంసారం ఉంది కనుక సంసారాన్ని మెయింటైన్ చేయడం కోసం కష్టపడాలి, కరెక్టే, కానీ అది జీవితం కాదు. ఎన్నో రకాల కష్టాలు ఉంటాయి, దానికి సొల్యూషన్ ఏంటి, వెతుక్కోవడం అసలైన జీవితం. కానీ ఆ సొల్యూషన్ ఇక్కడ భౌతిక ప్రపంచంలో లేదు, అది భక్తిలోనే ఉంది, భక్తి చేసుకోవడంలోనే ఉందనే విషయాన్ని గ్రహించడం అసలైన తెలివి. ఎలాగైతే ఇక్కడ హరియాశ్వలు అర్థం చేసుకున్నారు ఆ విషయాన్ని, అలా భగవంతుడు చెప్పారు ఇక్కడ, అలా నువ్వు భక్తి చేసుకొని నన్ను అర్థం చేసుకుంటే ఇక్కడ ఉండొద్దు, నేను భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి అని అర్థం చేసుకుంటే, సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ భక్తి చేసుకున్నంత కాలం నీ భౌతికంగా ఏ కష్టాలు ఉంటాయో ఉంటాయి, నువ్వు భక్తుడిపైనా కష్టాలు ఉంటాయి నీ జీవితంలో, నువ్వు భక్తుడు కాకపోయినా నీ జీవితంలో కష్టాలు ఉంటాయి. నువ్వు భక్తి మార్గంలోకి వచ్చినంత మాత్రం నీ భౌతిక కష్టాలన్నీ తొలగిపోతాయని కృష్ణుడు ఎక్కడా ప్రామిస్ చేయలేదు, గీతలో కానీ భాగవతంలో కానీ ఎక్కడ చెప్పలేదు. సో ఇంకా క్లియర్గా చెప్పారు కృష్ణుడు, దుఃఖాలయం, ఇక్కడ నువ్వు ఉన్నంతకాలం దుఃఖాలు ఉంటాయి, నువ్వు భక్తిలోకి వచ్చినా, ఇస్కాన్లోకి వచ్చినా, ఇస్కాన్లోకి రాకుండా. కాకపోతే మరి లాభం ఏంటి భక్తి చేసుకుని అంటే, భక్తి చేసుకున్న లాభం ఏంటంటే మీరు ఆ భౌతిక దుఃఖాల నుంచి ఎప్పుడు ఆలోచించి చించి చించి బాధపడడం వదిలేసి భగవంతుడి గురించి చింతిస్తే ఆనందంగా ప్రశాంతంగా ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఉండొచ్చు, తర్వాత ఈ జీవితం తర్వాత తిరిగి భగవద్ధామానికి వెళ్ళొచ్చు, అప్పుడు పర్మనెంట్గా ఈ రకాల అన్ని సమస్యల నుంచి మనకు ముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది భక్తి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ సమస్య వచ్చినప్పుడు అదేంటి, నేను భక్తి చేసుకుంటున్నాను, ఎందుకు నాకు సమస్య వస్తుంది, నాకు ఎందుకు కష్టం వస్తుంది, భగవంతుడు ఉన్నాడా లేదా అని ప్రశ్నిస్తారు. అలా కాదు, అందుకే భగవంతుడు అన్నాడు, మాము పెత్య పునర్జన్మ దుఃఖాలయం శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమం గతాః. సో అందుకనే అసలైన వాళ్ళు, తెలివైన వాళ్ళు ఏంటంటే దుఃఖాలయం అశాశ్వతం, ఇది అశాశ్వతమైన జగత్తు, ఇక్కడ ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేస్తున్నారు, జీవితాంతం కష్టపడి ఒక బిల్డింగ్ కడతారు, ఏం లాభం, చచ్చిపోతావు తర్వాత, ఆ బిల్డింగ్ కూడా కొన్ని రోజుల తర్వాత కూలిపోతుంది, ఏం లాభం. సో అందుకనే ఈ భౌతిక ప్రపంచమే అశాశ్వతం, నువ్వు కట్టే బిల్డింగ్ ఎక్కడ శాశ్వతం, దానికోసం సమయం లేదు భక్తి చేసుకోవడానికి, ఎందుకంటే లైఫ్లో చాలా చెయ్యాలన్నమాట, ఏం పీకుతారో తెలియదు. సో అన్నీ ఒకరోజు భగవంతుడు పీకేస్తారన్నమాట. సో అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది భక్తి. భక్తి చేసుకుంటూ మీరు ఎన్ని చేసుకోవాలో, ఎన్ని చేయగలుగుతారో చేసుకోండి, కానీ భక్తిని ఎప్పుడు కాంప్రమైజ్ చేయకూడదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ లైఫ్లో భక్తి, భగవద్నామం జపం చేయడం. సో దాన్ని ఎప్పుడు మనం వదిలేయకూడదు. వేరే అన్ని చేసి ఏం లాభం, అదే అంటున్నారు ఇక్కడ హరియాశ్వలు ప్రతి శ్లోకంలో చెప్తున్నారు, ఏం లాభం ఇవన్నీ చేసి, ఏం లాభం, ఏం లాభం లేదు, అసలైన లాభం భక్తి చేసుకోవడంలోనే ఉంది. నానా రూపాత్మనో బుద్ధి స్వైర్ణీవ గుణాత్మిత తన్నిష్టామగతస్యేహ కిం అసత్కర్మ భిర్భవేత్. మళ్ళీ అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఏంది, నారదముని చెప్పారు ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఏంటంటే రకరకాల దుస్తుల్ని ధరించి ఆకర్షిస్తుందంట జనాల్ని, అంటే ఒక వేశ్య అన్నమాట. ఈ యొక్క స్త్రీని కూడా అసలు ఎవరిని ఏమి ఉద్దేశించి చెప్పారు ఈ స్త్రీ గురించి కూడా అర్థం చేసుకున్నారంట. ఇప్పుడు హరియాశ్వల అండర్స్టాండింగ్ చూద్దామంట, వాళ్ళు ఏం అర్థం చేస్తున్నారు ఈ యొక్క విషయం నుంచి, అంటే స్టోరీలో ఈ క్యారెక్టర్ నుంచి. మిక్స్డ్ విత్ ద మోడ్ ఆఫ్ ప్యాషన్, రజోగుణం చే ప్రభావితపడి ఈ యొక్క ఒక బుద్ధి, ప్రతి ఒక్కరి యొక్క బుద్ధి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి బుద్ధి ఉంది, కానీ అది రజోగుణం యొక్క ప్రభావంలో ఆ బుద్ధి ఈ యొక్క వేశ్య లాగా ప్రవర్తిస్తుందంట. రకరకాల దుస్తుల్ని ధరించి రకరకాల వ్యక్తుల్ని, రకరకాల విషయాల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఒకవేళ ఈ విధంగా ఒక వ్యక్తి ఈ యొక్క అశాశ్వతమైన భౌతిక కార్యాలలోనే యుక్తమై ఉంటే అసలు ఎందుకు ఇది జరుగుతుంది, ఎలా ఇది జరుగుతుందని తెలుసుకోకుండా మరి అతనికి ఇంకా ఏం లాభం? సో ఇక్కడ ప్రభుపాద వారి తాత్పర్యం చూద్దామంట, చాలా ఇంపార్టెంట్ తాత్పర్యం ఇచ్చారు. స్త్రీ, పురుషుడు లేని స్త్రీ అనుకుంటుంది, నేను స్వతంత్రాలని, స్వతంత్రురాలిని, ఫ్రీడమ్, ఇండిపెండెంట్ అనుకుంటారు, ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటారు ప్రతి ఒక్కరు. సో స్త్రీ కూడా, నాకు పురుషుడు అవసరం లేదు, నాకు భర్త లేడు, నేను ఇండిపెండెంట్, నేను స్వతంత్రం, నాకు స్వతంత్రాలని అనుకుంటుంది. సో అంటే ఏంటంటే వేశ్య, వేశ్యాలు అనుకుంటుంది అనమాట. వేశ్య ఏంటంటే రకరకాల దుస్తుల్ని ధరిస్తుంది అనమాట, రకరకాల దుస్తుల్ని ధరించేసి ఒక మనిషిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. సో ప్రాస్టిట్యూట్ వేశ్య యొక్క పనిదే, బాగా డ్రెస్సింగ్ వేసుకోవడం, మంచిగా డెకరేషన్ అలంకరణ చేసుకొని మేకప్ వేసుకొని ఎలాగో అలాగా ఇంకా క్లియర్గా ప్రభుపాద వారు చెప్తున్నారు, అలా ఆమె అందాలని ప్రదర్శించి ఒక పురుషుణ్ణి ఆకర్షించుకోవడమే ఆమె పని అనమాట. ఇప్పుడేమో అది ఫ్యాషన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే ప్రతి స్త్రీ అలాగే ఒక ప్రాస్టిట్యూట్ లాగా, ఒక వేశ్యలాగా దుస్తుల్ని ధరించి పురుషుల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒకరి తెలివి, బుద్ధి, ఒక స్త్రీ యొక్క బుద్ధి ఒక మనిషిని ఎలాగైనా సరే నా యొక్క శరీరం పట్ల, కొన్ని భాగాల పట్ల వారి యొక్క బుద్ధిని ఆకర్షించడానికి చేసే ప్రయత్నము, అది వేశ్య యొక్క బుద్ధి. ఇది మెంటాలిటీ అనమాట, ఒక ప్రాస్టిట్యూట్ యొక్క మెంటాలిటీ. ఇది ఇప్పుడు మోడర్న్ ఫ్యాషన్, కానీ ఇదే ప్రాస్టిట్యూట్ ఒక మెంటాలిటీ. అలాగే ఒక వ్యక్తి యొక్క బుద్ధి తెలివితేటలు, జీవాత్మ, బద్ధజీవి యొక్క తెలివి, బుద్ధి అంతా కూడా ఒకవేళ ఇలా భౌతికంగా భోగించడానికి ఉపయోగించుకోకుండా ఒకవేళ కృష్ణ భావనామృతానికి ఉపయోగించాలి, కృష్ణుడి భక్తి చేసుకోవడానికి. ఎలా కృష్ణ భక్తి చేసుకోవాలి? ఎన్ని సమస్యలున్నా, ఎన్ని దుఃఖాలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని రకాల ఆపదలు విపదలు ఉన్నా కానీ భక్తి ఎలా చేసుకోవాలి? ఎన్ని ప్రలోభాలున్నా, ఎన్ని ఆకర్షణలున్నా ఎలాగైనా భక్తి చేసుకోవాలి అనే దృఢ సంకల్పంతో బుద్ధిని పెట్టినప్పుడు కృష్ణ భక్తి చేసుకోవడానికి, అది అసలైన బుద్ధిని ఉపయోగించడం అన్నమాట. సో అలా లేకపోతే ఒక వేశ్యలాగానే ఒక వ్యక్తి జీవిస్తున్నట్టు. వ్యక్తి చాలా రకరకాల కష్టపడతాడు. ఎవరు నేర్పించరు అతనికి? ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అమ్మాయిని ఎలా ఆకర్షించాలి, ఆ అమ్మాయి అబ్బాయిని ఆకర్షించాలనుకో, ఏం చేస్తే ఆ అబ్బాయి నా పట్ల ఆకర్షితుడవుతాడు, దానికి ఎవ్వరు తెలివి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ తెలివి పనిచేస్తుంది. అది భక్తి చేసుకోమంటే సమయం లేదు, టైం లేదు, చాలా పనులు ఉన్నాయి, చాలా బిజీ, ఎన్నో కష్టాలు, దుఃఖాలు, సమస్యలు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకంటే తెలివి అక్కడ పనిచేయదు అనమాట. తెలివి ఎక్కడ పనిచేస్తుంది? ఎక్కడ మనకి భోగించాలో అక్కడ తెలివి బాగా పనిచేస్తుంది, అక్కడ ఎవరి హెల్ప్ అవసరం లేదు మనకి. కానీ ఎక్కడైతే తెలివిని ఉపయోగించాలో అక్కడ తెలివి పనిచేయదు అసలు. అయ్యో ఎలా చేయగలను నేను భక్తి, నాకు ఎన్ని సమస్యలు జీవితంలో, మీకు ఏం తెలుసు, మీకంటే ఏం సమస్యలు లేవు, నాకు చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇక్కడ తెలివి పనిచేయదు అనమాట. సో విషయం ఏంటంటే అలాంటి బుద్ధి లేని తెలివి ఏం లాభం ఉంది అంటే, నీ తెలివిని నువ్వు ఓన్లీ ఇంద్రియాలని భోగించడానికి ఉపయోగిస్తున్నావే, భక్తి చేసుకోవడానికి ఉపయోగించకపోతే అలాంటి తెలివి ఉండి ఏం లాభం? ఎందుకంటే ఇలాంటి తెలివి వల్ల నువ్వు మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరించాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు పురుషుడివి, ఒక స్త్రీని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నావు, ఎలా స్త్రీని భోగించాలని ప్రయత్నిస్తున్నావు, నెక్స్ట్ జీవితంలో స్త్రీ అయిపోతావు. అదే స్త్రీ పురుషుణ్ణి ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, నెక్స్ట్ జీవితంలో ఆమె పురుషుడైపోతుంది. ఈ విధంగా జీవాత్మ రకరకాల శరీరాలను మారుస్తూ తిరుగుతూనే ఈ భౌతిక ప్రపంచంలో ఉంటారు. సో అందుకనే ఈ కర్మీస్ ఇలా శరీరాలు మారుస్తూ ఉంటారు, ప్రొఫెషన్ మారుస్తూ ఉంటారు. కానీ కృష్ణ భక్తులు ఒకటే ప్రొఫెషన్. కృష్ణ భక్తులకి ఏంటి, మనం ఎవరిని ఆకర్షించాలి? ఇప్పుడు వేశ్య స్త్రీ ఈ పురుషుడు పైన, ఓకే నెక్స్ట్ ఇంకొకరిని ఆకర్షించాలి, అది వేశ్య బుద్ధి అనమాట. కానీ మనకొకటే, మనకు ఎవరిని ఆకర్షించాలి? కృష్ణుణ్ణి. మనం ఎలాంటి కార్యాలు చేయాలంటే కృష్ణుడు, భగవంతుడు మన పట్ల ఆకర్షితుడైపోవాలి. అలా మనం భక్తి చేయాలి, అలా మనం భగవంతుడి నామాన్ని జపించాలి, అలా మన జీవన విధి విధానం ఉండాలి. సో అలాంటి ఫ్యాషన్ మనం అప్లై చేసుకోవాలి, మన డివోటీ స్టైల్ అనమాట. సో అప్పుడు ఇలాంటి వైష్ణవ డ్రెస్ వేసుకోవాలి మనం. వైష్ణవులాగా మనము తిలకం పెట్టుకోవాలి, కంటిమాల ఉండాలి, వైష్ణవ డ్రెస్ వేసుకుంటే అప్పుడు ఇలా హరినామం అని చెప్పిస్తే అప్పుడు మనస్సు శుద్ధంగా ఉంటుంది, ఇంకా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే మన చేతన సరిగ్గా ఉంటుంది. అప్పుడు ఈ యొక్క శరీరాలను వదిలేసి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత భగవద్ధామం తిరిగి వెళ్ళొచ్చు. అందుకని ప్రభుపాల ద్వారా అంటున్నారు, ఇక్కడ ఒకటి రాస్తున్నారు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ చేంజింగ్ వన్స్ డ్రెస్. ఇక్కడ జనాలు ఫ్యాషన్ పేరుతో రోజు రకరకాల డ్రెస్సులు చేంజ్ చేస్తున్నారు రకరకాల వ్యక్తుల్ని ఆకర్షించడానికి. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద జుట్టు పెట్టుకుంటారు, హెయిర్ స్టైల్ అనమాట, రకరకాల హెయిర్ స్టైల్లు, మనకేమి హెయిర్ స్టైల్ లేవన్నమాట. అందుకని సో ఇంకా రకరకాల గడ్డాలు మీసాలు అన్నిటికీ కూడా రకరకాల ఫ్యాషన్లు అనమాట, ఒక్కొక్కసారి ఒక్కోలాగా. ఇదంతా మంచిది కాదు, రూపాల ద్వారా రాస్తున్న తాత్పర్యంలో ఇదంతా మంచిది కాదు. ఎందుకంటే ఇవాళ రేపు కొంతమంది డివోటీస్ అయిన కూడా రకరకాల ఫ్యాషన్లకి పిచ్చి అనమాట, రకరకాల జుట్టులు, రకరకాల గడ్డాలు, రకరకాల డ్రెస్సులు పిచ్చి ఎక్కువైపోతుంది. సో అందుకనే ఆ పిచ్చిని, ఆ భౌతికంగా ఉన్న పిచ్చిని భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పిచ్చిని తీసుకొని రాకూడదు, ఆ పిచ్చిని వదిలేశారన్నమాట. సో వన్ షుడ్ నాట్ వేస్ట్ టైమ్, హిస్ టైమ్ ఇన్ సచ్ ఫ్రివలస్ యాక్టివిటీస్. ప్రభుపాల గారు క్లియర్గా రాస్తున్నారు, ఇలాంటి కార్యాల్లో సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఈరోజు నా హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి, దీన్ని గురించి మీరు సమయాన్ని వదిలేయండి. అందుకే మనకు చాలా సింపుల్, బ్రహ్మచారి అయినా గృహస్థ అయినా ధోతి కుర్తా వేసుకోవాలి, సింపుల్. మీరు బ్రహ్మచారి అయితే సాఫ్రాన్ వేసుకుంటారు, గృహస్థ అయితే లేకపోతే ఇంకా సాఫ్రాన్ రాకపోతే వైట్ వేసుకుంటారు, వైట్ సాఫ్రాన్ అంతే, మీరు ఏ ఆశ్రమం ఉంటే దాని ప్రకారం. దాంట్లో కూడా ఇవాళ రేపు చాలామంది రకరకాల డిజైన్లు, డ్రెస్సులు, అంటే ఫ్యాషన్లు వెళ్తున్నారు అన్నమాట. సో ఇందులో సమయం వృధా చేసుకోకండి, ఒక ధోతి కుర్తా సింపుల్గా వేసుకోండి, వైట్ సాఫ్రాన్ ఏదో అయిపోయింది. అలాగే హెయిర్ స్టైల్ చాలా సింపుల్, హెడ్ షేవ్ చేసేసుకుంటే అయిపోయింది, ఇంకేమి హెయిర్ స్టైల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ఒక వ్యక్తి ఇలాంటి భౌతిక విషయాలు, భౌతిక వస్త్రాలు, భౌతిక అలంకరణ గురించి ఎక్కువగా ఆలోచించకుండా భక్తి ఎలా చేసుకోవాలి, భగవంతుడి గురించి ఎలా మనం చింతించగలం ప్రతి సమయంలో, దీని గురించి పట్టుదలతో భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి, దానికి తెలివిని ఉపయోగించాలి, లేకపోతే తెలివి ఉండి ఏం లాభం అనేసి ఇక్కడ ఈ హరియాశులు అంటున్నారు. నెక్స్ట్ 15వ నంబర్ శ్లోకంలో ఏముందో చూద్దామండి. తత్సంగ భ్రమిష్ట ఐశ్వర్యం సంసరంతం కుభారయత్ తద్గతిర్ అభుత్యస్యేహ కిం అసత్కర్మభిర్భవేత్. ఇప్పుడు నారద ముని ఇంకొకరి గురించి చెప్పాడు, ఆ వేశ్య ఉంది, ఆ వేశ్యకి కూడా ఒక భర్త ఉన్నాడంట, ఆ భర్త ఎవరు ఇప్పుడు చూద్దామంట. ఒకవేళ ఒక వేశ్యకి ఎవరైనా భర్తగా మారితే అర్థం చేసుకున్నాను ఆయన పరిస్థితి అంటే ఏంటి, అతనికి అసలు ఇంకా స్వతంత్రమే లేదు, అంటే మొత్తం కలుషితం చెందిన, మొత్తం కంటామినేట్ అయిపోయిన బుద్ధి అనమాట ఈ భర్త. ఈ యొక్క ద్వారా ఆ వ్యక్తి ఇంకా తన భౌతిక జీవితాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాడు, భౌతిక బంధనాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతాడు. అందుకనే ఈ యొక్క ప్రకృతి ద్వారా ఎంతో రకాలుగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆయన ఆ బుద్ధిని అనుసరిస్తాడు, తద్వారా అతను సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఇంకా ఈ భౌతిక కార్యాలను లిప్తమైపోతే ఏం లాభం. అంటే అలాంటి వేశ్యకి అలాంటి బుద్ధిని, వేశ్యను అనుసరిస్తే ఏమవుతుంది, వేశ్యకి భర్తగా అయితే వేశ్య డిమాండ్ చేస్తూ ఉంటుంది. రాజామీలు చూసారు కదా స్టోరీ, నాకు ఇది కావాలి అది కావాలి. సో దాని గురించి ఇంకా మీరు జీవితాంతం, సో జీవితం దాంట్లోనే వెళ్ళిపోతుంది. ఇంకా మరి అలాంటి కార్యాలు చేయడం ద్వారా ఏం లాభం. సో అందుకని ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఒకవేళ ఒక వ్యక్తి ఒక వేశ్యకి భర్తగా మారితే అతను సుఖంగా ఉండలేడు. అలాగే ఒక వ్యక్తి ఈ కలుషితమైన భౌతిక చేతనను అనుసరిస్తే, దాని నిర్దేశాల ఆదేశాలు అనుసరిస్తే ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అసలైన సుఖాన్ని అనుభవించలేడు. ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతి. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, నేను నా తెలివిని అనుసరిస్తున్నాను, నా తెలివి ఏం చెప్తున్నాను, నా బుద్ధి ఏం చెప్తున్నాను, చాలా బుద్ధిమంతుడిని అనుకుంటున్నారు. కానీ భౌతిక తెలివితేటలు ఎలాంటివంటే ఇలా మిమ్మల్ని ఇలా అనుకునేలా చేస్తాయన్నమాట, నేను చాలా గొప్పవాడిని, నేను అన్ని చేయగలను, అర్థం చేసుకోగలను, నేనే కర్త అని. ఎలాగైతే సైంటిస్టులు మేము ఇది చేయగలం, అది చేయగలం, మేము జీవం కూడా సృష్టించగలం, ప్రాణాలను కూడా సృష్టించగలం, ఇప్పటివరకు సృష్టించలేకపోయారు. ఒక మాస్కిటో ప్రభుపాలు అన్నారు, మీరు అంతగా సైంటిస్టులు అని గొప్ప చెప్పుకుంటున్నారు, మాకు అంత తెలివి ఉంది, ఇంత తెలివి ఉంది, అది పీకుతాం ఇది పీకుతామని. సరే మీరు ల్యాబ్లో ఒక మాస్కిటో, ఒక దోమను తయారు చేయండి, ఒక ఈగను తయారు చేయండి, ఒక చీమను తయారు చేయండి, ఒక చీమను కూడా సృష్టించలేకపోయారు. ఎందుకయ్యా మీరు? అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకొంచెం టైం పడుతుంది, అంతే 2000 సంవత్సరం కల్లా చూడండి. ఇది ఎప్పుడు? 50 సంవత్సరాల క్రితం ప్రభుపాల గారు ఉన్నప్పుడు సైంటిస్టులు చెప్పారు. ప్రభుపాల 22 ఒక 20 ఏళ్ళు ఆగండి, 2000 సంవత్సరం కల్లా మేము మనుషుల్ని సృష్టించేస్తాం, దోమయీగ ఏంటి అన్నారు. ఇప్పుడు ఇప్పటివరకు దోమయీగని ఇప్పటివరకు సృష్టించలేకపోయారు. సో ఇలా వాళ్ళు అనుకుంటారు మేమే ఈ ప్రకృతిని శాసించే ప్రభువులమని, కానీ ప్రకృతి చేతిలో వాళ్ళు కీలుబొమ్మలు అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, మీరు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా సరే. సో అందుకనే ఇలా మేము ఎన్నో కార్యాలు ఇక్కడ చేయగలం అనుకుంటే ఏం లాభం మీ బుద్ధి తెలివితేటలతో? సో దీనివల్ల ఏమి లాభం లేదు. నెక్స్ట్ 16వ శ్లోకం. సృష్ట్యప్యయా కరిం మాయం విలాకులాంత వేగితాం మత్తస్య తామ విజ్ఞస్య కిం అసత్కర్మ భిర్భవేత్. నెక్స్ట్ ఎవరి గురించి అంటే, ఒక నది చెప్పారు, ఆ నది రెండు వైపులా ప్రవహిస్తుందంట. ఆ నది ఏంటంటే, ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతి రెండు విధాలుగా పనిచేస్తుందంట, ఒకటి సృష్టి, ఇంకొకటి ప్రళయం. అంటే ఈ యొక్క ప్రకృతి అనే భౌతిక నది, ఈ ప్రకృతి యొక్క నది రెండు విధాలుగా ప్రవహిస్తుందన్నమాట. ఒక జీవుడు తెలియకుండా ఈ నదిలో పడిపోతాడు, ఈ నదిలో ప్రవహిస్తూ ఆ యొక్క అలల్లో ఆ నది యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన నది ఒడ్డు దగ్గరికి వస్తూ ఉంటాడు, కానీ ఆ నది ఒడ్డుకు రాగానే ఆ నది ఒడ్డు పై వెళ్ళలేకపోతాడు. ఒకవేళ నదిలోనే అలా అలల్లోనే ఆ నది యొక్క ప్రవాహంలోనే కొట్టుకుంటూ కొట్టుకుంటూ నదిలోనే ఉంటే ఒడ్డుకు చేరుకోలేకపోతే లాభం ఏంటి? సో మీరు చేసే కార్యాల వల్ల లాభం ఏంటి అనేసి ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎవరైనా ఇలా మాయ అనే నదిలో, ఆ మాయ నదిలో అలల్లో ప్రవాహంలో కొట్టుకొని అక్కడే కష్టపడుతుండొచ్చు, కానీ ఒకవేళ ఈ నది ఒడ్డు ఏంటంటే జ్ఞానము మరియు తపస్సు. జ్ఞానము తపస్సు అనేది ఒడ్డు, నది యొక్క ఒడ్డు. ఒకవేళ ఒక వ్యక్తి జ్ఞానము, సరైన జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతే, సరైన తపస్సు చేయలేకపోతే మరి ఇంకా ఏం లాభము? ఈ యొక్క నది ఒడ్డు దగ్గర అలలు చాలా శక్తివంతంగా ఉంటాయి. సో ఒకవేళ ఒక వ్యక్తి అలల్లోనే కొట్టుకుంటూ వెళ్ళిపోతే, అంటే రకరకాల భౌతిక కార్యాల్లోనే లిప్తమైపోయి ఉంటే ఇంకా ఆయనకి ఏమి లాభం దొరకదు. ఏమైనా లాభం దొరకాలంటే మీరు అసలైన జ్ఞానాన్ని పొందాలి, అసలైన తపస్సు చేయాలి. కృష్ణ చైతన్యంలో మనకి జ్ఞానము మరియు తపస్సు రెండు ఉంటాయి, అవునా? మనం ఏం చేస్తాం ఇప్పుడు? భాగవతం చదువుతున్నాం. భాగవతం చదవడం వల్ల ఏమవుతుంది? మనం జ్ఞానం వస్తుంది మనకి, సరైన జ్ఞానం. ఇది అసలైన జ్ఞానం, మనం అసలైన జ్ఞానాన్ని పొందుతున్నాం, అవునా? అలాగే జ్ఞానాన్ని పొంది ఏం చేస్తాం? ఓ, ఇది చేయకూడదు, మనం ఈ యొక్క మాంసాహారం తినకూడదు, ఓకే ఇది చెయ్యాలి, భగవద్నామాన్ని జపించాలి, సిగరెట్ తాగకూడదు, మందు తాగకూడదు, అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు, జూదం ఆడకూడదు అని తెలుసుకుంటాము, అది అనుసరిస్తాం, ఇదే తపస్య. ఒకవేళ ఈ విధంగా ఒక వ్యక్తి ఇలాంటి జ్ఞానాన్ని, సరైన జ్ఞానాన్ని పొంది సరైన తపస్సు చేయలేకపోతే ఇంకా ఏం లాభం? ఎందుకంటే ఈ భౌతిక జగత్తు నుంచి మీకు ముక్తి లభించదే. ఇలా ఆ అలల్లోనే, నదుల్లోనే కొట్టుకుంటూ కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే మీరు ఎంత గొప్ప సైంటిస్టే కానివ్వండి, ఎంత గొప్ప పండితుడే కానివ్వండి, మీరు పిహెచ్డీయే కానివ్వండి, ప్రైమ్ మినిస్టరే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఏం లాభం? లాభం లేదు. 17వ శ్లోకం. పంచవింశతి తత్వానాం పురుషోద్భుత దర్పణః అధ్యాత్మం అబుదస్యేహ కిం అసత్కర్మ భిర్భవేత్. మళ్ళీ అంటున్నాను, ఇక్కడ అక్కడ ఒక మంచి ఇల్లు ఉంది, ఆ ఇల్లు 25 పదార్థాల ద్వారా నిర్మితమైంది అన్నారు కదా, ఆ ఇల్లు ఏంటి, ఆ 25 పదార్థాలు ఏంటో చూద్దాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ 25 పదార్థాలు ఉండే ఇల్లు ఏంటంటే భగవంతుడే. అన్నీ ఈ సృష్టిలో ఉండే పదార్థాలన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి, ఆయనే అసలైన కారణం, సర్వకారణ కారణం. ఆయన నుంచి అంత సృష్టి వచ్చింది, ఈ యొక్క భౌతిక కార్యాలు కూడా వచ్చాయి. ఒకవేళ ఈ భౌతిక కార్యాల్లోనే ఒక వ్యక్తి లిప్తమైపోయి ఉంటే, ఇది అర్థం చేసుకోకుండా ఈ భౌతిక ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భౌతిక వస్తువులు, భౌతిక పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలైన కారణం ఎక్కడ, మూల కారణం భగవంతుడు అనే విషయాన్ని తెలుసుకోలేకపోతే ఇంకా ఏం లాభం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకని భగవంతుని అర్థం చేసుకోవడం అసలైన తత్వం. వదంతి తత్తత్వవిద తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి శబ్దతే. సో ఒకవేళ ఈ యొక్క సర్వకారణ కారణం భగవంతుడు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే మీరు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద రీసెర్చ్ చేసినా, ఎంత పెద్ద పరిశోధన చేసినా ఏం లాభం లేదు. చాలామంది ఇక్కడ సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు అన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో, పిహెచ్డీలు పరిశోధనలు చేస్తున్నారు. ఎలా పరిశోధనలు చేస్తున్నారు, పనికిరాని చెత్త విషయాలపైన. కానీ పరిశోధన ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం భగవంతుని, భగవంతుడు ఎలా సర్వకారణ కారణం, ఆయన సృష్టికర్త అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మన పరిశోధన ఫలించినట్టు. లేకపోతే అలా సైంటిస్టులు చేసే పరిశోధనలన్నీ కూడా వ్యర్థం, ఏం లాభం లేదు. 18వ నంబర్ శ్లోకం. ఐశ్వరం శాస్త్రము సృజ్య బంధ మోక్ష్యానుదర్శనం వివిక్త పదం అజ్ఞాయ కిం అసత్కర్మ భిర్భవేత్. ఇంకా అక్కడ ఆ నదుల్లో అంటే అక్కడ ఒక హంస ఉందని చెప్పారు. ఆ హంస ఎవరో చూద్దామంట. ఇక్కడ వీళ్ళు ఏమర్థం చేసుకున్నారంటే హంసను బట్టి శాస్త్రాలు, ఏ శాస్త్రాల్లో అయితే భగవంతుడి గురించి ఎంతో చక్కగా వర్ణించబడ్డాయి మొత్తం విషయాలన్నీ కూడా, ఎలా భగవంతుడే ఈ ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి మూల కారణం అనే విషయాన్ని తెలియబడిందో, ఆ శాస్త్రాల్లో అన్ని విషయాలు భగవంతుడి శక్తుల గురించి సంపూర్ణంగా వర్ణించబడింది. సో ఈ హంస ఏంటంటే, హంస యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ హంస అంటే హంస వంటి వ్యక్తి ఏది ఆధ్యాత్మికం ఏది భౌతికం ఆ రెండిటిని తేడా అర్థం చేసుకోగలుగుతుంది. అలా అర్థం చేసుకొని అసలైన సారాన్ని, ఆధ్యాత్మికాన్ని గ్రహించడం, ఇలా అర్థం చేసుకునే ఈ యొక్క భౌతిక బంధనం అంటే ఏంటో, ముక్తి ఏంటో అర్థం చేసుకోవడం. సో ఈ యొక్క శాస్త్రాల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఒక మూర్ఖ వ్యక్తి ఇలాంటి శాస్త్రాల్ని వదిలేసి భౌతిక కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం లాభం. అంటే మనము అలా శాస్త్రాలు చదివితే మనకు ఆ శాస్త్రాలు ఈ హంస వంటి చేతనాన్ని మనకి ఇస్తాయన్నమాట. ఏది భౌతికం, ఏది ఆధ్యాత్మికం, ఏది అసలైన కార్యం, ఏది చేయకూడదు, ఏది చేయాలని తెలుస్తుంది. దాని ప్రకారంగా మనం భక్తి కార్యాలు చేసుకోవడానికి మనకి వీలుంటుంది. మనం శాస్త్రాలే చదువుకుంటే మనకి ఎలా తెలుస్తుంది భక్తి చేసుకోవాలని. అదే సమస్య సమాజంలో. ఇప్పుడు అందరూ స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, కానీ స్కూల్లో కాలేజీలో మీరు భక్తి ఎలా చేసుకోవాలో నేర్పించరే కదా. సో అసలైన విషయాన్ని నేర్పించకపోతే ఇంకా మరి ఏ స్కూల్లో చదివినా, ఎన్ని లక్షలు పెట్టి చదివినా ఏం లాభం, ఏం లాభం లేదు. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ పర్పట్లో తాత్పర్యంలో ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. పాశ్చాత్య దేశంలో రకరకాల నాయకులు ఉన్నారు, అమెరికన్లు, యూరోపియన్లు, వాళ్ళని ఇప్పుడు అందరూ హీరోలుగా చూస్తున్నారన్నమాట. కానీ వాళ్ళందరూ కూడా చేసే భౌతిక కార్యాలు, ఇంకా ఇవి వాళ్ళని ఇమిటేట్ చేసి మనం కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇదొక పిచ్ అనమాట చాలామందికి, ఎక్కువగా ఊర్లో ఉండే వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ రాని వాళ్ళకి, పేదవాళ్ళకి, ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళకి ఒక పిచ్ ఉంటుంది మైండ్లో, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఎందుకంటే అమెరికా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాను అని ఒక పిచ్ ఉంటుంది. ఆ పిచ్చి అదే జీవితం అనుకుంటారు, ఆ పిచ్చే. అందుకనే ప్రభుపాల వారు అంటున్నారు అలా ఇంగ్లీష్లో చదవడం, ఇంగ్లీష్లో మాట్లాడమే ఒక గొప్ప అనుకుంటున్నారు. అందుకే మేము మా గ్రంథాలన్నింటినీ కూడా ఇంగ్లీష్లో రచించాం, ఇలాంటి ఇంగ్లీష్ పిచ్చిన వాళ్ళకి లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ప్రచారం చేయడానికి, వాళ్ళు కూడా ఇంగ్లీష్లో ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి. సో ప్రభుపాల ద్వారా రాస్తున్నారు అందుకే ఈ కృష్ణ భావనామృతం. అందుకనే ఈ యొక్క వెస్టర్న్ పీపుల్, పాశ్చాత్య దేశంలో ఉండే ఇంగ్లీష్ వాళ్ళకి, అమెరికన్లకి, యూరోపియన్లకి అందరికోసం అనేసి మేము ఈ పాశ్చాత్య భాషల్లో కూడా అంటే ఇంగ్లీషు, ఫ్రెంచ్ ఇంకా మిగతా జర్మన్ ఇలాంటి భాషల్లో కూడా మేము అనువాదం చేస్తాం మా సంస్కృతంలో ఉండే శాస్త్రాలన్నీ కూడా. అందుకనే ప్రభుపాల వారు మీరు తెలిసిందే మొత్తం అన్ని గ్రంథాలని ఇంగ్లీష్ భాషలో అనువాదం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఇంగ్లీష్ పిచ్చి పడింది కదా, ఇంగ్లీష్లోనే చదువుకుంటారు ఇంగ్లీష్లోనే. సో ఇంకా పాశ్చాత్య దేశాలని అనుసరిస్తున్నారు, ఆ పాశ్చాత్య దేశంలో ఇంగ్లీష్ అమెరికాలో నడుస్తుంది కనుక. అందుకనే ప్రభుపాల వారు కూడా ఈ యొక్క గ్రంథాలని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఆంగ్ల భాషలో అనువదించారు. అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట తాత్పర్యంలో వివిక్త పదం అనే ఇక్కడ శ్లోకంలో రాశారు. వివిక్త పదం అంటే ఏంటంటే పాత్ ఆఫ్ లాజికల్ డిస్కర్సెస్ కన్సర్నింగ్ ద ఎయిమ్ ఆఫ్ లైఫ్, అంటే జీవితం యొక్క లక్ష్యాన్ని ఉద్దేశించి ప్రవచనాలు ప్రవచనాలు ఏవైతే ఉంటాయో అవే ఈ వివిక్త పదం. ఒకవేళ ఇలా జీవితంలో అసలైన ఉద్దేశం ఏంటో తెలుసుకోలేకపోతే ఒక వ్యక్తి అంధకారంలో జీవిస్తున్నట్టే. సో అలాంటి అంధకారంలో జీవించి ఏం లాభం? అసలైన జ్ఞానాన్ని పొందకుండా ఉండి ఏం లాభం? అసలు ఈ శాస్త్రాల్లో జీవిత ఉద్దేశం గురించి చెప్పిన జ్ఞానాన్ని పొందకుండా జీవించి ఏం లాభం? ప్రభుపాల్ వారు రాస్తున్నారు, నేను పాశ్చాత్య దేశాల్లో చూశాను, అక్కడ ఎంతోమంది చదువుకున్న వాళ్ళందరూ కూడా హిప్పీలుగా మారిపోతున్నారు. అంటే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా హిప్పీలుగా మారిపోతున్నారు. సో కృష్ణ భావనామృతంలో మేమందరం అటువంటి తప్పుదారి పడిన, చదువుకొని తప్పుదారి పడిన ఆ హిప్పీలు ఎవరైతే రకరకాల మద్యపానం ఇంకా ధూమ్రపానం చేయడానికి బానిసలుగా అయిపోయారో వారిని మేము కృష్ణ భక్తులుగా మార్చి కృష్ణుడి యొక్క సేవలో యుక్తపరుస్తున్నాము. తద్వారా మేము అసలైన సమాజ సేవ చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా అసలైన సమాజ సేవలో యుక్తపరుస్తున్నాం అని చెప్తున్నారు ప్రభుపాల్ గారు. ఇది అసలైన మీరు భక్తి చేయడం, ఇంకొకరి భక్తి ప్రచారం చేయడం అసలైన సేవ, సమాజ సేవ. ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని తర్వాత కూడా మందు కొట్టడం, సిగరెట్ తాగడం, అమ్మాయిల వెనకాల తిరగడం ఇదే నేర్చుకుంటున్నారు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కాలేజీలో వెళ్ళి కూడా. సో అలాంటప్పుడు మరి అలాంటి చదువులు చదివి అలాంటి పనులు చేయడం కన్నా ఇలా కృష్ణ భక్తిలో వచ్చి కృష్ణ భక్తి ప్రచారం చేయడం ద్వారా మీరు అసలైన సేవ సమాజానికి చేయగలుగుతున్నారు, ఒక వ్యక్తికి చేయగలుగుతున్నారు అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల్ గారు చెప్తారు. మేమే అసలైన సేవ, ఎవరైనా సమాజ సేవ చేస్తున్నారంటే తీసుకొని మాత్రమే. కాలచక్రం భ్రమితీక్ష్ణం సర్వం నిష్కర్ష జగత్ స్వతంత్రం అభుదస్యేహ కిం అసత్కర్మభిర్భవేత్. ఇంకొకటి లాస్ట్ పాయింట్, ఆయన చెప్పారు కదా నారదుని ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రం తిరుగుతూనే ఉంటుంది, అందులో చాకులు లాంటి షార్ప్ రేజర్స్ ఉంటాయి, ఇంకా థండర్ బోల్ట్స్ ఉంటాయి, వజ్రాలు అక్కడ ఉంటాయి. ఇదేంటి ఈ తిరిగేది ఏంటి? తిరిగే చక్రం ఏంటంటే కాలచక్రం. సో ఈ కాలచక్రం చాలా తిరుగుతూనే ఉంటుంది, కాలం ఆగదు మీకోసం. సో కాలం తిరుగుతూనే ఉంటుంది, కాలం నడుస్తూనే ఉంటుంది, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. దానిలో ఉండే కాలచక్రంలో ఉండే రేజర్ షేప్డ్ ఆ బ్లేడ్స్ అవన్నీ చాలా షార్ప్గా ఉంటాయి. ఈ కాలము ఎవరి కోసం ఆగదు, ఎవరి మీద ఆధారపడి ఉండదు, దాన్ని ఎవరు ఆపలేరు. ఈ కాలచక్ర ప్రభావంలోనే మొత్తం ప్రపంచం నడుస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి ఈ కాలాన్ని, ఈ కాలం యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే అతను ఎన్నో రకాల కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ భౌతిక ప్రపంచంలో. దానివల్ల లాభం ఏమిటి? దానివల్ల ఏం లాభం లేదు. కిం అసత్కర్మ భీర్భవేత్. ఈ భౌతిక ప్రపంచంలో రకరకాల భౌతిక కర్మలు చేసుకుని ఏం లాభం? ఈ అసలు కాలం ఏంటి అర్థం చేసుకోలేకపోతే. చాణక్య పండిత్ అందుకే అంటారు, ఒక శ్లోకం ఉంది చాణక్య పండిత్ చాలా ఫేమస్, ఆయుషక్షణ ఏ కోపి న లభ్య స్వర్ణ కోటిభి న చేన్నిరర్థకం నీతి కాచ హానిస్తతోదిక. అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఎన్ని కోటి కోటి స్వర్ణ ముద్రలు, ఎంత బంగారం, ఎన్ని డాలర్లు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఒక్క క్షణాన్ని కూడా తిరిగి మీరు సంపాదించుకోలేరు. ఒక్కసారి క్షణం వెళ్ళిపోయింది అంటే మళ్ళీ ఆ క్షణం మనకి ఎన్ని లక్షలు పెట్టినా తిరిగి రాదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో అందుకని మనం సమయాన్ని చాలా చక్కగా భగవంతుడి భక్తి కోసమే వినియోగించాలి, భగవంతుడి సేవ కోసమే వినియోగించడానికి ప్రయత్నించాలి. అందుకనే ఇలా జనాలు అలా అర్థం చేసుకోకుండా, జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం భక్తిని చేసుకోకుండా, భక్తి గురించి అర్థం చేసుకోకుండా జీవితాన్ని రకరకాల భౌతిక కార్యాల్లో వ్యర్థం చేస్తున్నారే, దీనివల్ల ఏం లాభం? ఇది అన్నిటికన్నా పెద్ద మూర్ఖత్వం అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ రేజర్ అంటే ఏంటంటే మామూలుగా రేజర్ షేప్డ్ అంటే బ్లేడ్. ఇప్పుడు బ్లేడ్ ఉందనుకోండి, బ్లేడ్తో షేవింగ్ చేసుకుంటాం, హెడ్ షేవ్ చేసుకుంటాము, లేకపోతే గడ్డం తీసుకుంటాం షేవ్ చేసుకుంటాం. ఒకవేళ సరిగ్గా షేవ్ చేసుకోలేదు, షేవ్ చేసుకునేటప్పుడు ఏదైనా తేడా ఉందనుకోండి, మీరు షేవ్ చేసుకుంటే తేడా వ్యవహరించారంటే కట్ అంతే కట్ అయిపోతుంది, అక్కడ రక్తం వచ్చేస్తుంది, అవునా కదా. అందుకనే ఒకవేళ ఒక వ్యక్తి జీవితం ఈ జీవితంలో మీకు దొరికే సమయాన్ని గనక మీరు అలా జాగ్రత్తగా భగవంతుడి భక్తి చేసుకోవడానికి వినియోగించకుండా వ్యర్థం చేస్తే మీ జీవితం కూడా నాశనం అయిపోతుంది అనే విషయాన్ని దీన్ని ఇక్కడ ఈ యొక్క శ్లోకం తెలియజేస్తుంది అన్నమాట మీకు. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంకేముందంటే ఇంకొక శ్లోకం చెప్పారు కదా నారద ముని, ఇంకో శ్లోకం 20వ నంబర్ శ్లోకం. సో 20వ నంబర్ శ్లోకం చూసేసి మనం ఈరోజు ముగిద్దామంట, 21 నుంచి మనం రేపు చూసుకుందామంట. ఓకే, మరి 20వ శ్లోకం ఏంటో చూద్దామంట, కొంచెం తాత్పర్యం కూడా ఇచ్చారు ఇక్కడ ప్రభుపాల ద్వారా, ఇంపార్టెంట్ తాత్పర్యం చాలా, ఇది ఒక్కటి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నారద ముని చెప్పాడు, హౌ గుడ్ ఇగ్నోరెంట్లీ డిఫై వన్స్ ఫాదర్ సాదర్, మీరు ఎలా మీ యొక్క తండ్రి యొక్క అసలు ఉద్దేశాన్ని తెలుసుకోకుండా మీరు తండ్రి యొక్క ఉద్దేశాన్ని ఎలా ఉల్లంఘించగలరు ఎవరైనా సరే. అంటే ఇక్కడ హౌ వన్ కుడ్ ఇగ్నోరెంట్లీ, అజ్ఞానంలో ఎలా ఒక వ్యక్తి తండ్రి యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించగలరు అని. దీని అర్థం ఏంటంటే మనము శాస్త్రాల్లో ఇచ్చిన ఆదేశాలని పాటించాలి, ఇవి అసలైన ఆదేశాలు. వైదిక సంస్కృతి సభ్యత ప్రకారం ఒక వ్యక్తికి 2వ జన్మ లభిస్తుంది. అప్పుడు బ్రాహ్మణ దీక్ష అంటాం కదా మనం, మనకి జంజం ఇస్తారు. సో ఈ 2వ దీక్ష ఎలా లభిస్తుంది అంటే శాస్త్రాల నుంచి మనకు ఉపదేశాలు, శిక్షణ, భగవంతుడి యొక్క ప్రతినిధి అయిన గురువు మనకి ఇస్తారు. అసలైన దీక్ష అంటే ఇది, శాస్త్రాల నుంచి గురువు గారు శిక్షణిస్తారు, ఆ శిక్షను గ్రహించడమే అసలైన దీక్ష, అది మన 2వ జన్మ. అప్పుడు ఆ విధంగా ఆ గురువు మనకు ఆధ్యాత్మిక తండ్రి, అసలైన తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి. అన్ని శాస్త్రాలు చెప్పేది ఏంటంటే ఒకే విషయం, ఈ భౌతిక జీవితాన్ని మీరు ఇంకా సమాప్తం చేయండి, ఎన్నో జన్మల నుంచి చేస్తూ వస్తున్నారు ఈ జీవితాన్ని, జీవిస్తూ వస్తున్నారు రకరకాల శరీరాల్లో, ఇంకా ఇది స్టాప్ చేయండి, ఇక్కడే ఆపేయండి ఈ భౌతిక జీవితాన్ని. ఒకవేళ ఈ అసలైన శాస్త్రాలు, అసలైన శాస్త్రాల్లో ఉండే ఆదేశాలే అసలైన తండ్రి ఇచ్చే ఆదేశాలు, ఈ అసలైన తండ్రి ఆదేశాలు, అసలైన శాస్త్రాల్లో ఉండే ఆదేశాలు తెలుసుకోకుండా ఇలాంటి భౌతిక కార్యాలు చేస్తే మీరు అసలైన తండ్రి యొక్క అసలైన ఆదేశాన్ని పాటించిన వారు కారు. అంటే ఇక్కడ దక్షుడు ఉన్నాడు, ఆయన మీకు భౌతికంగా జన్మనిచ్చాడు సరే, కానీ ఆయన కన్నా, ఆయన ఇచ్చిన ఆదేశం కన్నా ముఖ్యమైన ఆదేశం శాస్త్రాల్లో ఇచ్చిన ఆదేశం, భగవంతుడు ఇచ్చిన ఆదేశం, అదే మనకు శాస్త్రాల్లో ఉన్న ఆదేశాన్ని గురువు గారు ఇస్తారు, అదే 2వ జన్మ, ఆయన ఆధ్యాత్మిక తండ్రి. అలా శాస్త్రాల ఆధ్యాత్మిక తండ్రి మనకి, ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల్లో చెప్పిన ఆధ్యాత్మిక ఆదేశాలే అసలైన ఆదేశం, దీన్ని పాటించాలి, ఇది పాటించడమే అసలైన మన కర్తవ్యం అని ఇక్కడ మనకి హరియాశ్వలు అర్థం చేసుకున్నారన్నమాట. దక్షుడు అంటే నా తండ్రి ఇచ్చిన మన ఆజ్ఞను ఉల్లంఘించాలి కదా, ఆయన ఏమో సంతానాన్ని ఉత్పన్నం చేసి భౌతిక కార్యాల్లో నిమగ్నం అయిపోండి అని చెప్తున్నాడు. మరి శాస్త్రాలు అంటున్నాయి భౌతిక కార్యాల్లో చేయకూడదు, ఇవన్నీ స్టాప్ చేసేయాలని, మరి ఎవరిని పాటించాలి, శాస్త్రాల్లో ఉన్న విషయాన్ని పాటించాలి. భగవద్గీత ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇది చాలా పెద్ద పొరపాటు ఉంది కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పొరపాటు కూడా, సో అందుకే నేను కొంచెం చర్చించుకొని మనం ముగిద్దామంట. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురః. సో అసురులు ఎవరైతే మనుషుల కన్నా అధములో, కానీ వాళ్ళు పశువులు కాదు, వాళ్ళకి ప్రవృత్తి నివృత్తి గురించి తెలియదు, అంటే ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు తెలియదు అనమాట. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి వ్యక్తి భోగించాలని కోరుకుంటాడు, ఆ భోగించే మార్గాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. అలాగే శాస్త్రాల్లో నివృత్తి మార్గం కూడా చెప్పారు. నివృత్తి మార్గం అంటే ఈ భౌతిక జీవితం నుంచి ఎలా ముక్తి లభించాలి, దాని గురించి సూచించేది. ఈ శాస్త్రాలన్నీ కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. బుద్ధిస్టులు, బుద్ధుడు కూడా చెప్పాడు ఏమని, వాళ్ళు వైదిక శాస్త్రాలను నమ్మని బుద్ధుడు కూడా చెప్పారు ఏమంటే, ఈ భౌతిక జీవితాన్ని మీరు శూన్యం చేసేసేయాలి, ఇది కంప్లీట్ చేసే ఎండ్ చేసేసేయాలని. బైబిల్లో కూడా, అది మన శాస్త్రం కాదు అయినా కానీ, ఆ బైబిల్లో కూడా చెప్పారు ఈ భౌతిక జీవితాన్ని వదిలేసి మనము భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్తారు. అంటే ఏ శాస్త్రంలోనే విషయం చెప్పారు, శంకరాచార్యుడు చెప్పారు, ఆది శంకరాచార్యులు ఏం చెప్పారు, బ్రహ్మ సత్యం జగన్మిత్య, జగత్తు మిథ్య, మనం బ్రహ్మనే సత్యం, అక్కడికి వెళ్ళిపోవాలి. కనీసం ఈ భౌతిక ప్రపంచాన్ని, భౌతిక జీవితాన్ని, భౌతిక బంధనాన్ని ముగించాలి, అనే విషయం మాత్రం ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో ఈ నాలుగు వేదాలు కూడా చెప్పేది అదే భగవద్గీత సారము. వేదాల యొక్క సారమే భగవద్గీత. అవునా? భగవద్గీతలో కూడా చెప్పేది ఏంటి? అదే. మరి ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలేయాలి, భౌతిక జీవితాన్ని వదిలేయాలి అంటే ఏం చేయాలి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ. ఆ కృష్ణుడికి మనం శరణాగతం అయిపోవాలి. అందుకని ఈ శాస్త్రాల్లో ఉన్న ఆదేశాలని స్వీకరించడమే అసలైన దీక్ష. మన కృష్ణ భావనామృతంలో అందుకే మనము ఇక్కడ ప్రచారం చేస్తాము కృష్ణుడు ఏం చెప్పాడో అది పాటించమని. అందుకని మనం ఇక్కడ అందరికి చెప్తాము, మీరు ఈ నాలుగు నియమాల్ని పాటించాలి. శాస్త్రాల్లో ఇచ్చారు, అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు, ధూమ్రపానం మద్యపానం నష ఇవన్నీ చేయకూడదు, ద్యూతక్రీడ ఆడకూడదు, మాంసాహారం తినకూడదు అని. ఇలాంటివన్నీ మనం చేయకుండా ఉంటే అప్పుడు మనం తెలివైన వాళ్ళము, ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, మళ్ళీ మాకు తల్లిదండ్రులు కూడా ఆదేశాలు ఇస్తారు కదా అంటే, తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి ఉన్నారు. కుక్కలకి పిల్లలకి కూడా తల్లిదండ్రులు ఉన్నాయి. అన్ని రకాల పశు పక్షులకు కూడా తల్లిదండ్రులు ఉన్నాయి. సో ఒక తల్లిదండ్రి లభించడం అనేది గొప్ప విషయం కాదు, అది పెద్ద సమస్య కాదు. ప్రతి జీవితంలో, ప్రతి పశువుల ప్రతి జీవిలో తల్లిదండ్రులు ఉన్నారు. సో అందుకని మనము ఈ మానవ సమాజంలో ఒకవేళ ఈ భౌతిక తల్లిదండ్రి వారి యొక్క ఆదేశాలు తద్వారా భౌతిక ప్రగతి సాధించడానికే మనము ఈ జీవితాన్ని వినియోగిస్తే, మరి ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాన్ని పాటించకుండా ఆధ్యాత్మిక ప్రగతి సాధించకపోతే మరి మనం అంధకారంలో జీవిస్తున్నట్టే అర్థం. అంటే మనము భౌతిక మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మరి మనకి ముఖ్యం కాదా? వాళ్ళు ముఖ్యమైన వాళ్ళే. ఎప్పుడు అంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ విద్యను అందజేస్తారో, ఆ ఏ విద్య ద్వారా ఈ మృత్యువుని జయించగలమో, ఆ విద్యని ఎప్పుడైతే తల్లిదండ్రులు అందజేస్తారో, అసలైన తల్లిదండ్రులు వాళ్ళు, అలాంటి తల్లిదండ్రుల యొక్క ఆదేశాన్ని పాటించాలి. ఎలాగైతే రిషభదేవ్ తన పుత్రులకు చెప్పారు, పితాన సస్య జననీన సస్య నమో చయత్య సముపేత మృత్యుం. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా తల్లిదండ్రి కాకూడదంట. ఎప్పటి వరకు అయితే అతను ఏ సంతానాన్ని అయితే మృత్యువు నుంచి రక్షించలేగరు. సో ఒక మీరు తల్లిదండ్రి అవ్వాలనుకుంటే ఫస్ట్ ఎలా ఆ సంతానాన్ని మృత్యువు నుంచి రక్షించాలో తెలుసుకోవాలి. లేకపోతే అలా తెలియకుండా పిల్లల్ని గణేస్తే వాళ్ళు మరి పిల్లులు కుక్కలతో సమానం అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. ఇవి నా వాక్యాలు కాదు, మీరు చదవండి, ప్రభుపాద పుస్తకాలు చదవండి. చదివితే మీకు అసలైన విషయం అర్థమవుతుంది. తర్వాత ఆలోచించండి, నేను తల్లిదండ్రి యొక్క బాధ్యతను నిర్వహిస్తున్నానా లేదా, నేను కుక్క పిల్లిలాగా పెంచుతున్నానా నా పిల్లల్ని, లేకపోతే అసలైన తల్లి మనిషిలాగా పెంచుతున్నానా. మీరు మనిషి తల్లిదండ్రులైతే, అసలైన తల్లిదండ్రులైతే ఫస్ట్ ఇంపార్టెన్స్ మీరు ఇస్తారు మా పిల్లలు భక్తి చేసుకుంటున్నారా లేదా, అది అసలైన టెన్షన్ ఉండాలి. ఎగ్జామ్లో 99కి 98 వచ్చాయంటే 100కి 99 కాకుండా, లేకపోతే 100కి 100 కాకుండా 99 ఒక్క మార్కు 2 మార్కులు తగ్గిపోతే ఎంత టెన్షన్ వచ్చేస్తుందో పేరెంట్స్కి. అంతకన్నా ఎక్కువ టెన్షన్ రావాలి పేరెంట్స్కి ఒకవేళ భక్తి చేసుకోలేకపోతే పిల్లలు, అప్పుడు మీరు అసలైన తల్లిదండ్రులు. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట అదే విషయం, జన్మన జాయతే శూద్ర. ఒక వ్యక్తి జన్మ పొందినప్పుడు శూద్రుడు. సంస్కారాద్ భవే ద్విజ. ఈ యొక్క ఎడ్యుకేషన్ విద్యాభ్యాసం ద్వారా ఒక వ్యక్తి బ్రాహ్మణుడిగా మారుతాడు. అందుకే అసలైన విద్య ఏంటంటే బ్రాహ్మణుడిగా మార్చే ఒక వ్యక్తిని బ్రాహ్మణుడిగా మార్చడం అంటే ఏంటి, అసలైన క్యారెక్టర్, అసలైన గుణం, అసలైన లక్షణాలు అవన్నీ రావడం, అవన్నీ ఇచ్చే ఎడ్యుకేషన్ అసలైన ఎడ్యుకేషన్. ఇలా పెద్ద పెద్ద చదువులు చదివిన తర్వాత, పెద్ద పెద్ద కంపెనీలో చదివిన తర్వాత, మీకు తెలుసో లేదో, మీకు కొంతమంది కంపెనీలో పనిచేసే వారికి తెలుసు, అక్కడ మందు ఎలా కొట్టాలో నేర్పిస్తారు. అది ట్రైనింగ్ అనమాట, వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్. అవైద్య స్త్రీ సంఘం ఎలా చేయాలో, ద్యూతం ఎలా ఆడాలో, మందు ఎలా కొట్టాలో, సిగరెట్ ఎలా కొట్టాలో మీకు కంపెనీలో, బయట బయట కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు నేర్పిస్తారు మీకు తెలియకపోతే. అది వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ సంస్కారం. సో ఇంత చదువుకొని అది నేర్చుకోవడానిక పెద్ద పెద్ద కంపెనీలో వెళ్ళి ఇవేనా చేసే పనులు? సో అందుకని ఇక్కడ రాస్తున్నారన్నమాట, మనం ఎలా మరి బ్రాహ్మణులుగా మారేది. అందుకే గురువు దగ్గరికి వెళ్ళాలి. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ గురువు దగ్గరికి వెళ్ళి మనము ఈ ఆధ్యాత్మిక శిక్షను పొందాలి, ఆయన దగ్గర నుంచి దీక్ష తీసుకోవాలి, ఆయన దగ్గర నుంచి శిక్ష తీసుకోవాలి. అప్పుడు మనం జన్మ ఈ కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కడు శూద్రే, జన్మనే జాయతే శూద్రాత్. ఎందుకంటే ఎవరు సంస్కారాలు పాటించట్లేదు కనుక, గర్భధాన సంస్కారం కూడా ఎవరు పాటించట్లేదు కలియుగంలో కనుక. బ్రాహ్మణుడి పరివారంలో పుట్టిన వ్యక్తి కూడా శూద్రుడే. జన్మనే జాయతే శూద్ర సంస్కారాద్ భవేద్విజ. సంస్కారం అంటే ఎడ్యుకేషన్, విద్యాభ్యాసం, ట్రైనింగ్, రకరకాల సంస్కారాలకు ముఖ్య ఉద్దేశం అది. ఉపనయనం సంస్కారం ఏంటి? ఉపనయన సంస్కారం ఒక ముఖ్య ఉద్దేశం వేదిక గ్రంథాలని చదువుకోవడం మొదలు పెట్టడం. జస్ట్ ఒక ఫెస్టివల్ అనుష్ఠాన ఒక ఒక యజ్ఞం చేసేసి అంతే, తర్వాత వదిలేయడం కాదు. ఒక తాడేసేసుకొని నేను కూడా నాకు ఉపనయనం అయితే నేను బ్రాహ్మణుని చెప్పుకోవడానికి కాదు. బ్రాహ్మణుడైతే బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. సో ఆ బ్రహ్మ జ్ఞానం తెలిసిన వాడు బ్రాహ్మణుడు. సో ఆ బ్రహ్మ జ్ఞానం తెలిసి ఉండాలంటే శాస్త్రాలను చదివి ఉండాలి. సో ముఖ్యమైన ఉద్దేశం ఈ శాస్త్రాలది ఏంటంటే ఎలా మీరు తిరిగి భగవద్ధామానికి వెళ్ళడానికి మీకు సరైన మార్గదర్శనం చేస్తుంది. ఈ కృష్ణ భావనామృతం యొక్క ఉద్దేశం కూడా అదే, మిమ్మల్ని తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి కావాల్సిన జ్ఞానాన్ని అందించడమే. ఇలా మేము చేసే ప్రయత్నం ద్వారా ఎంతోమంది తల్లిదండ్రులు మా ఈ కృష్ణ భావనామృత ఆందోళన ఉద్యమం ఇస్కాన్ పట్ల వాళ్ళకి ఎంతో సంతృప్తి లేరు, అసంతృప్తి పొందారు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల ద్వారా రాస్తున్న తాత్పర్యంలో, అసైడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్, ఒకటి మేము చేసే ప్రచారం ఇస్కాన్ చేసే కార్యక్రమాల ద్వారా తల్లిదండ్రులు అసంతృప్తికి లోనవుతారు. ఎందుకు? మరి వాళ్ళందరినీ భక్తులుగా చేసి భగవద్ధామని పంపించేస్తున్నామని వాళ్ళకి బాధ. ఇంకొకటి ఏంటంటే బిజినెస్ వాళ్ళకు కూడా ప్రాబ్లం అంట. ఇప్పుడు సిగరెట్ కంపెనీలు అన్నీ లాస్లో వెళ్ళిపోతాయి, అందరు భక్తులు అయిపోతే ప్రాబ్లం ఏంటి? సిగరెట్ కంపెనీ లాస్లో వెళ్ళిపోతుంది, మందు కొట్టే కంపెనీ లాస్లో, మందు కంపెనీ లాస్లో వెళ్ళిపోతాయి, మళ్ళీ కషాయ కణాలు బంద్ అయిపోతాయి, ద్యూత ఆడే గృహాలన్నీ బంద్ అయిపోతాయి, వేశ్య గృహాలు బంద్ అయిపోతాయి, వీళ్ళందరి బిజినెస్ అంతా డౌన్ అయిపోతుంది. సో వాళ్ళందరూ కూడా ఇస్కాన్కి అగెన్స్ట్ అన్నమాట. అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారదముని అందుకే హరియశ్వసులకి ఈ ప్రజాపతి దక్ష యొక్క పుత్రులకి చెప్పారు, ఇలా పిల్లల్ని కనడం కోసం మీరు జీవితాన్ని వ్యర్థం చేయకుండా దానికన్నా మీరు ఈ యొక్క సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ శాస్త్రాల నుంచి పొంది ఆధ్యాత్మిక జీవితాన్ని, సంపూర్ణమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గ్రహించండి. ఈ శాస్త్రాల్లో ఈ విషయాలు చెప్పారు. శాస్త్రాల యొక్క విషయాన్ని కనుక మీరు ఉల్లంఘిస్తే మరి మీకు సరైన గతి లభించదు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, యశ్ శాస్త్ర విద్య ఉత్సృజ్య వర్తతే కామకర్త న సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఇలా ఎవరైనా సరే శాస్త్రాల్లో ఉన్నే ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అప్పుడు అతను జీవితాన్ని సార్థకం చేసుకోలేడు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళలేడు, ఆనందాన్ని పొందలేడు ఈ జీవితంలో, వచ్చే జీవితంలో కూడా. సో విషయం ఏంటంటే, ఒకవేళ మీరు పిల్లల్ని కంటే వారిని భక్తులుగా మార్చాలి, ఆ ఉద్దేశంతోనే పిల్లల్ని కనాలి, అప్పుడు మీరు సరైన తల్లిదండ్రులు అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాల్ గారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మీ భక్తి చేసుకోవాలి జీవితంలో, అదే ముఖ్యమైన విషయం. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ పిల్లలు ఉంటే మీకు వాళ్ళకు కూడా భక్తి చేయించడం తల్లిదండ్రుల యొక్క ముఖ్య కర్తవ్యం. ఎందుకంటే చాలామందికి నేను చెప్తాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటే, మా పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే జాబ్ చేస్తున్నారు, లేకపోతే బిజినెస్, వాళ్ళు ఎందుకండి మరి భక్తి చేసుకోవట్లేదు? వాళ్ళని కూడా తీసుకొని రండి మందిరంకి, వాళ్ళని కూడా క్లాస్లోకి తీసుకురండి అంటే వాళ్ళు చాలా బిజీ, ఎన్నో ట్యూషన్లు ఉన్నాయి, ఎన్నో కోచింగ్కి వెళ్ళాలి, ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే చాలా చదువులో చాలా ఇప్పుడు చాలా ప్రెషర్ ఉంది, వాళ్ళకి చాలా లోడ్ ఉంది, వాళ్ళకి టైం లేదు, బిజినెస్లో చాలా బిజీ, పొద్దు నుంచి రాత్రి వరకు బిజినెస్, జాబ్ జాబ్ జాబ్, అసలు టైమే లేదు, తినడానికి టైం లేదు, ఇంక భక్తి ఎక్కడ చేసుకుంటారు వాళ్ళు అంటే తల్లిదండ్రులకి ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ పాయింట్. సో చిన్నప్పటి నుంచి అందుకనే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లలకి భక్తి అన్నిటికన్నా జీవితంలో ముఖ్యమైన విషయం నేర్పించాలి. ఎంతోమంది ఇస్కాన్లో భక్తులు ఉన్నారు, కోట్లాది కోట్లు బిజినెస్ చేస్తున్నారు, లక్షల్లో డబ్బుల్ని సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు చేసి అందరూ చదువుకుంటున్నారు, అయినా వాళ్ళందరూ కూడా భక్తి చేసుకుంటున్నారు, భగవంతుడికి సేవ చేస్తున్నారు, అన్ని నియమాలు పాటిస్తున్నారు, భగవద్నామాన్ని జపం చేస్తున్నారు, మరి వాళ్ళకి ఎక్కడి నుంచి సమయం వచ్చింది? సో ముఖ్యమైనది ఏంటంటే మనకు భగవంతుడి యొక్క ఆదేశాలని పాటించాలనే కోరిక ఉండాలి. మనం ఈ యొక్క విషయం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటేనే అప్పుడు మనం ఇంకొకరికి అది మన ఇంట్లో వాళ్ళకి కానీ మన పిల్లలకు కానీ మనం చెప్పగలం. సో ఈ యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవాలి ముందు, అప్పుడు భక్తి చేసుకుంటూ కూడా మీరు ఈ భౌతిక ప్రపంచంలో జీవించవచ్చు, అన్ని రకాల కార్యాలు చేయవచ్చు, అన్ని రకాల కార్యాలకు ఫలాల్ని భగవంతుడి సేవలో వినియోగించవచ్చు. సో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు నారదముని హరియాశ్వలకు శిక్షణ ఏదైతే ఒక్క 3-4 శ్లోకాల్లో ఇచ్చారు, చాలా ఇండైరెక్ట్గా హరియాశ్వలు అన్ని దానిపైన అర్థం చేసుకున్నారు. అంటే అర్థం చేసుకుంటే ఎంత తెలివైన వాళ్ళు హరియాశ్వలు. సో దీని తర్వాత మరి ఏం చేస్తారు అనే విషయాన్ని మనము రేపు చర్చించుకుందామంట. ఈరోజు ఆల్రెడీ చాలా సమయం అయిపోయింది. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపికగా విన్నందుకు మీరందరికీ. శిల ప్రభుపాదకి జై, హరే కృష్ణ మహామంత్రికి జై, హరినామ ప్రభుకి జై, ఈ యొక్క శ్రీమద్ భాగవతంకి జై, సమవేత గౌరభక్త వృందికి జై. ఇంత ఇగో సీతనాథ ప్రేమనంది హరి హరి బోల్.